पराख्या पश्यन्ती मध्यमाथो तदनु भगवती वैखरी वर्णरूपा सास्मद्वाचं प्रसन्ना विधि हरि गिरिचाराधितालंकरोतु शुक्लांबरधरं विष्णुं శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం మఖః. ఓం నమశివాయై చ నమశివాయ. ఓం నమశివాయై చ నమశివాయ. ఓం నమశివాయై చ నమశివాయ. గణేశుని అనుగ్రహంతో ఏర్పడిన దివ్యక్షేత్రం గోకర్ణక్షేత్రంలోకి అడుగుపెట్టి ఇక్కడ కాసేపైనా శివనామస్మరణం చేసుకుంటే అది కూడా 1000 సంవత్సరాల మహాతపస్సుతో సమానమైన ఫలితం ఇస్తుంది. సాధారణంగా సముద్ర తీరం నదీ తీరం కంటే గొప్పది అని వేదవ్యాసులు వారు అన్నారు, నేను అనలేదు. ఈ సముద్ర తీరంలో ఏదైనా క్షేత్రం ఉంటే అది ఇంకా గొప్పది. నదీ తీరంలో ఉన్న క్షేత్రం కంటే సముద్ర తీరంలో ఉన్న క్షేత్రం చాలా గొప్పది. ఒక గంగానదిని పక్కన పెట్టండి, దానికి మినహాయింపు ఉంది, అన్నింటిలోకి అది స్పెషల్. మళ్ళీ అక్కడ కూడా గురు సన్నిధి ఉంటే ఇక దానికి సాటి వచ్చేది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. అందుకనే మహాత్ములైనటువంటి వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గురువులతో యాత్రలు చేస్తూ ఉన్నారు. ఆది శంకరాచార్యుల వారితో ఆయన శిష్యులంతా ఈ క్షేత్రాలన్నీ తిరిగారు. శంకరాచార్యుల వారు తిరగనటువంటి క్షేత్రం లేదు. ఇవాళ భారతదేశంలోనే కాక శ్రీలంకలో ఉన్న లంకాయాం శాంకరీదేవి అని పిలువబడే క్షేత్రం ఫలానా చోట ఉన్నదని కూడా ఆయనే నిరూపిస్తేనే మనకు తెలిసింది. ఆయన లేకపోతే ఏ క్షేత్రం ఎక్కడుందో తెలియదు, దాని మహిమేమిటో తెలియదు. వ్యాసుడు విష్ణు అయితే శంకరుడు శివుడు. ఈ శివకేశవులు ఇద్దరూ కలిసి మన దేశంలో కలియుగంలో మళ్ళీ అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని సంస్థాపన చేశారు. అందుకే మనం వాళ్ళిద్దరికీ భక్తి శ్రద్ధలతో రోజు నమస్కారం చేసుకోవాలి. వాళ్ళిద్దరూ చెప్పిన వాటేమిటి, తీర్థయాత్రలకు ఎప్పుడు విడిగా వెళ్ళడం కంటే గురువులతో వెళ్ళడం అనేక జన్మల సంస్కార ఫలితాన్ని ఇస్తుంది, మహాతపఃఫలితం ఇస్తుంది, యజ్ఞ ఫలితం ఇస్తుంది, దాన ఫలితం ఇస్తుంది, జప ఫలితం ఇస్తుంది. అందుకే వ్యాసుడితో 10,000 మంది శిష్యులు వెళ్ళారు, శంకరాచార్యుల వారితో కూడా 1,000 మంది శిష్యులు వెళ్ళారు. ఇప్పుడు కలియుగంలో అందరికీ ఉరుకులు పరుగులే, పేరుకి సాఫ్ట్వేరే కానీ అందరూ హార్డ్వేర్లే పాపం. అందువల్ల ఈ ఉద్యోగాలలో, ఈ ధన సంపాదనలో, ఈ వృత్తులలో, వ్యాపారాలలో, స్వార్థాలలో కొట్టుమిట్టాడే ప్రజలకి పూర్వంలా గురువులతో ఎక్కువ రోజులు ప్రయాణం చేసే అవకాశం ఉండడంలా. ఒకవేళ గురువుగారు కాలినడకన పెడతామన్నా ఏదో మీలాంటి వాళ్ళు 200-300 మంది మాత్రం రాగలుగుతారు తప్ప 10,000 మంది రాలేరు. 10,000 మంది వస్తే వాళ్ళకి భోజనం పెట్టే ఓపిక లేదు. వాడు 200 మందికి ఏర్పాటు చేస్తేనే అతలాకుతలం అయిపోతున్నాం కదా. రూములో ఉంటే 5 నిమిషాలకు ఒకసారి నీళ్ళు అయిపోతూ ఉంటాయి, వాడు చుట్టూ తిరగాలి. వాడు అక్కడ వైఫై పాస్వర్డ్ పెడతాడు, అది పనిచేయదు. అక్కడ నుంచి అందరూ వాడు చుట్టూ తిరుగుతూ ఉంటారు, వాడేమో ఏదో సలహా ఇస్తాడు, నీళ్ళు అయిపోతూ ఉంటాయి. ఎన్ని గొడవలు మీరు చూస్తున్నారు కదా పాప, మధ్య మధ్యలో కరెంటు పోతూ ఉంటుంది. ఇవన్నీ పూర్వకాలంలో లేవు గనక హాయిగా వెళ్ళారు. ఆ రోజుల్లో సుఖం ఏంటంటే దిక్కుమాల సెల్ ఫోను లేవు, వైఫ్ తప్ప వైఫై గొడవ లేదు. తర్వాత దారి పొడుగుతా టీలు కాఫీలు కూడా అసలు లేదు. రైలు ఎక్కడ ఆగుతుందా, 4 గంటల నుంచి తలకాయ పట్టుకుని కాఫీ కోసం వెతుక్కునే వాళ్ళు లేరు. అందువల్ల గురువులు శిష్యుల్ని వెంట పెట్టుకుని ఎంత దూరం వెళ్ళినా హాయిగా యాత్ర చేయగలిగారు. ఎక్కడికక్కడ భోజన ప్రబంధం ఉండేది. వాళ్ళకి భోజనం మీద కంటే శివుడి నామస్మరణం మీద ఎక్కువగా దృష్టి ఉండేది. అందువల్ల ఆ కాలం వేరు, ఇప్పుడు కాలం వేరు. అందుకని ఇప్పుడు ఏం చేసామన్నమాట, పూర్వంలాగా సంవత్సరాల తరబడి యాత్రలు మానేసి సంవత్సరంలో 3 సార్లు 4 సార్లు 2 సార్లు మన ఓపికను బట్టి ఓ సప్తాహం చేసుకుంటున్నాం. ఈ సప్తాహానికి కూడా అప్పుడున్న వ్యాసుడి శిష్యులు లేరు గనక, ఇప్పుడున్న శిష్యులు అపరవ్యాస శిష్యులే గనక అన్ని ఏర్పాట్లు చేయలేరు గనక మ్యాక్సిమం 200 దగ్గర టిక్కెట్టారు. ఈ 200 మందిలో కూడా మళ్ళీ వచ్చేటటువంటి వాళ్ళు కొంతమంది డబ్బులు ఇచ్చారు, ఇవ్వలేదు, కాఫీలు అంటారు, టీలు అంటారు, ఈ గందరగోళాలతో వాళ్ళకు కూడా ఉన్న జుట్టు ఊడిపోతుందట, తొందరగా రిటైర్మెంట్ వచ్చేస్తుంది. అందువల్ల యుగం మారే కొద్దీ యాత్రలో ఎన్ని కష్టాలు వచ్చాయి, ఇన్ని కష్టాలలో కూడా అపూర్వమైన సుఖమిచ్చేటటువంటి ఒక యోగం ఉన్నది. అది ఒక్క క్షణకాలమైనా తాను నమ్మిన తన గురువుతో క్షేత్రంలో నివసించడం చాలు. అదే దినమర్థం తదర్థం వా ముహూర్తం క్షణమేవ వా అన్నాడు వేదవ్యాసులు వారు స్కాంద పురాణంలో మహాత్మ్యంలో. దేవీ భాగవత మహాత్మ్యం రాస్తూ దినమర్థం అంటే రోజులో సగం, రోజుని కాదు అక్కడ, దినము అంటే పగలని అర్థం అనేది. మీరు అనుకున్న 24 అవర్స్ కాదు, సంస్కృతంలో దినశబ్దమునకు కేవలం పగలు, పగలు ఓ 12 గంటలు ఉందనుకుందాం. ఈ 12 గంటలు అక్కడ ఉండలేం కదా, అప్పుడు ఏం చేయమన్నాడు, 12 గంటల్లో సగం అంటే 6 గంటలైనా మీ గురువుతో గడపండి. కానీ 6 గంటలు కూడా ఉండలేకపోతున్నాం కదా, అందుకని మళ్ళీ తదర్థం వా. 6 గంటల్లో సగం ఎంత, 3 గంటలు. 3 గంటలు కూడా కుదరకపోతే ముహూర్తం, ఒక ముహూర్త కాలం 24 నిమిషాలైనా పర్వాలేదు. అయ్యి బాబు 24 నిమిషాలు ఎక్కడ గడుపుతామండి, ఈ లోపు కింద ఎవడో ఒకడు పిలుస్తాడు, దానికి తోడు పక్కనే మీకు గంట కొడుతూ ఉంటుందిగో ఓ దిక్కుమాలది కర్ణపిశాచి. అందుకని ఈ 24 నిమిషములు కూడా గడపలేకపోతే క్షణమేవవా, ఒక్క క్షణమైనా ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయనతో యాత్ర చెయ్యండి, ఇదే ఈ జన్మకి మీకు మహార్థం అయిపోతుంది, పరమార్థం అవుతుంది, అదే మీ జీవితాన్ని బాగు చేస్తుంది అని మహానుభావుడు వేదవ్యాసుల వారు ఈ కలియుగంలో ఉన్న మానవుల బలహీనతని బట్టి చెప్పాడు. అందున ఎప్పుడైనా యాత్ర చేయొచ్చు, కానీ కొన్ని పర్వదినాలలో యాత్ర ఇంకా గొప్పది. ఏమేమిటవి, సంక్రాంతులు. సూర్యుడు మేషరాశి మొదలుకొని మీనరాశి వరకు 12 రాశుల్లో అడుగుపెట్టినప్పుడు ప్రతి మాసం ఒక్కొక్క సంక్రాంతి ఏర్పడుతుంది. అందులో బాగా ప్రసిద్ధికెక్కింది ఒకటి కర్కాటక సంక్రమణం, మరొకటి మకర సంక్రమణం. ఇవి అందరికీ గుర్తుంటున్నాయి, కానీ నిజానికి 12 సంక్రాంతులు ఉన్నాయి. మేష సంక్రమణం, వృషభ సంక్రమణం, మిథున సంక్రమణం, ఇలా అన్ని 12 సంక్రమణాలు ఉన్నాయి. వీటిల్లో మనం బాగా గుర్తుపెట్టుకునేవి రెండే రెండు, ఒకటి మకరం, ఇంకోటి కర్కాటకం. కర్కాటక సంక్రమణం అంటే సరిగ్గా దక్షిణాయన పుణ్యకాలం, మకర సంక్రమణం అంటే ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ సంక్రమణాలే కాకుండా ఏకాదశులు ఇక అన్నిటికంటే ఉత్తమమైనవి, గ్రహణములు, సూర్య చంద్రగ్రహణములు. ఈ గ్రహణముల కాలములో తమ గురువు సన్నిధానంలో గడిపేటటువంటి సమయము 1 కోటి సంవత్సరముల మహాతపస్సుతో సమానమైన ఫలితం ఇస్తుంది. 1 కోటి సంవత్సరముల తపస్సు ఈ కలియుగంలో ఉన్న మానవుడు మానవ మాత్రమే చేయగలడా, ఎందుకని అసలు మనకి యుగాలే 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలే. అటువంటిది కనీసం 3 మహాయుగముల కాలం అంటే 3 x 43 లక్షలు అయితే కానీ మనకి 1 కోటి సంవత్సరాలు గడవదు. కలియుగంలో గట్టిగా 57 బతికితేనే గొప్ప అనుకుంటూ ఉంటే ఏది, చతుర్యుగములు 3 యుగముల కాలం మహాయుగముల కాలం బతికే శక్తి ఎక్కడుంటుంది? ఏదో మహానుభావులకి, వేదవ్యాసుల వంటి వారికి, మార్కండేయుడు వంటి వాడికో, ఇలాంటి వాళ్ళకి తప్ప సామాన్యులకు అంతకాలం జీవించే అవకాశం లేదు. గనక తెలుసుకోవడం వల్ల బుద్ధి కుశలతతో ఆయన భూప్రదక్షిణ ఫలితం పొందాడు. అలాగే మీరు కూడా బుద్ధిమంతులు గనక 1 గంట 25 నిమిషముల వరకు 1 గంట 20 నిమిషములు గురువుగారి దగ్గర గడిపి తద్వారా పొందేస్తున్నారు 1 కోటి సంవత్సరముల తపస్సు ఫలితం పొందుతున్నారు. ఈ అవకాశం చాలామందికి వచ్చిందా రాలేదు, మీకెందుకు వచ్చిందంటే అక్కడున్నది మీ పూర్వజన్మ సుకృతం. గురువాక్యంతు కర్తవ్యం, ఈ మాట వ్యాసుడు చెప్పిన భారతంలోని శ్లోకం. కావాలంటే ఒకసారి భారతం చదువుకోండి. గురువాక్యం కర్తవ్యం, ఇంకా వెనక ముందు ఆలోచించకూడదు, ఇలా ఎందుకు చెప్పారు, ఇలా ఎందుకు చేయకూడదు అనే రెండో ప్రశ్న వేయకుండా చెప్పింది చెప్పినట్టు చేసినటువంటి వాడు మాత్రమే ఇటువంటి తపస్సు ఫలితం పొందుతాడు. ఆ యోగం మీకున్నది కనుక మారు మాట్లాడు కూడా నమ్మకంతో వచ్చారు, నమ్మకంతో రావాలి, దేనికైనా అంతే కదా, అన్నిటికీ నమ్మకమే మూలం. ఏమండి మీకు 25,000 ఇచ్చామనుకోండి, రేపొద్దున 25,000 ఇవ్వలేదని మాకు రూమ్ ఇవ్వకపోతే మేము ఏం చేస్తామంటే దానికి ఎవడేం చేయగలుగుతాడు? పరస్పరం ఒక అవగాహన అంతే అది. ఈ అవగాహన మహానుభావులైన మీ దగ్గర ఉన్నది ఆ యోగం పట్టింది. ఇప్పుడు ముందు ఈ క్షేత్ర కథ క్లుప్తంగా చెప్పుకుందాం, తర్వాత మహిమ తెలుసుకుందాం, అప్పుడు గ్రహణ స్థాన ఫలితం తెలుసుకుందాం. దాంట్లోకి వెళ్లే ముందు ప్రొద్దుట చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను, శ్రీరామచంద్ర ప్రభువు సన్నిధానంలో ఆయన పుట్టిన అయోధ్యానగరంలో ఫాల్గుణ మాసం పునర్వసు నక్షత్రంతో కూడిన దశమి, దశమి పునర్వసు, దాన్ని ఏమంటారు, ఈ నక్షత్రం పునర్వసు, తిథి దశమి, ఈ రెండు ఎప్పుడో కానీ కలిసి రావు, అది కూడా ఫాల్గుణ మాసంలో రావాలి. ప్రతి మాసం వస్తాయి, అది వేరే విషయం, అది మనకు సంబంధం. ఫాల్గుణ మాసము అసలు రామాయణ పారాయణకి చాలా గొప్పది అని రామాయణ మహిమలో మీకు చెప్పాను. పూర్వం విన్నవాళ్ళు వినండి, లేకపోతే మళ్ళీ వినండి, లేదా రామాయణ మహిమ చదవండి. దశమి పునర్వసు ఈ సంవత్సరం అంటే రేపు 2024 మార్చి 19 అయ్యింది. అందుకనే 16వ తారీఖు నుంచి అక్కడ సప్తాహం పెట్టాం. 16ని సప్తాహం మొదలైతే 16, 17, 18, 19 నాలుగో రోజు పునర్వసు నక్షత్రం, ఆ రోజు దశమి తిథి అనుకోకుండా మంగళవారం కూడా కలిసి వచ్చింది. ఆ రోజు ఉదయం ఆ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళందరి చేత సరయూ నదిలో సంకల్ప స్నానం చేయించాక సాయంత్రం సీతారామ కళ్యాణ కార్యక్రమం ఉంటుందన్నమాట. ఈ పని కోసం స్కాంద పురాణంలో వ్యాసుడు చెప్పిన కథలో ముక్కోడి దేవతలు ఎదురు చూస్తారట. అంతమంది దేవతలు ఆ సమయంలో మన దగ్గరకు వచ్చి ఈ కళ్యాణం చూస్తున్న మనల్ని అందరినీ ఆశీర్వదిస్తారు. అందువల్ల వీలున్నంత వరకు ముందుగా రావడానికి ప్రయత్నించండి. చివరి క్షణాల్లో వచ్చేవాళ్ళకి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. గురువుగారికి మేము చెప్పామండి అంటే కుదరదండి. ఈ మధ్యన ఏదో టెక్నిక్, గురువుగారు ఏదో పురాణంలో ఉండగా గురువుగారు మేము అయోధ్య వస్తామని చెప్పారట, ఆ సంతోష్ గారికి చెప్పలేదట, టికెట్ బుక్ చేయలేదట, ఆ తర్వాత వచ్చి గురుగారు మీకు చెప్పారు కదా అండం. నాకేం తెలుస్తుందండి, నాకేం చెప్పారండి, నాకు నేనేమన్నా ఆర్గనైజర్నా, నేనేమన్నా రూములు వెతుకుతానా. ఇంకో విచిత్రం తెలుసా మీకు, ఈ మధ్యన ఒక ఆయన వచ్చాడు, నేను గుర్తున్నానా అన్నాడు, ఇలా చెయ్యండి, చెయ్యొత్తి పైగా, ఇదేంటా చెయ్యొత్తాడు ఇలాగా అంటాడని, మళ్ళీ అండం కూడా ఇలాగే, నేను గుర్తున్నానా అన్నాడు. నాకేమో పాపం అమాయకుల్లో ఉన్నాడు ఆయన, గుర్తు లేదంటే బాధపడతాడేమో, కానీ గుర్తున్నానంటే వాడు ఎవడో తెలియటం లేదు, అందుకని నవ్వాను. అయితే నన్ను గుర్తుపెట్టారు అన్నాడు. అమ్మయ్య వాడికి సాటిస్ఫాక్షన్ కలిగింది. అయ్యాకి ఈలోపు, అయ్యా మిమ్మల్ని చూసినట్టు గుర్తొస్తుంది కానీ పేరు గుర్తు రావట్లేదంటే, మీరు 1993 రామకోట్లో పనిచేస్తని చెప్పినప్పుడు పావలా చదివించాను నేనే. 1993 రామకోట్లో అంటే ఇప్పటికి ఎన్నేళ్ళు అయింది, 30 అయింది, అప్పుడు నాకు పావలా చదివించారట, అది కూడా నేను గుర్తుపెట్టుకోవాలయన్ని. ఎంత అద్భుతం. అలాగా ఎవరో ఒక ఆవిట గురువుగారికి చెప్పాను, వచ్చేసాను అది. ఈ పావలా కథలో ఉందన్నమాట. ఇంకా చిత్రనటి తెలుసా, వాడు ఎవడో వచ్చాడు, గురువుగారు నేను టీవీ యాక్టర్నండి అన్నాడు. అలాగే చాలా సంతోషం, అయినా అభివృద్ధి పొందుతావు, ఇంతకీ ఏమి యాక్ట్ చేసావంటే మహాభారత్ సీరియల్లో ఉన్నానండి అన్నాడు. ఇంతకీ మహాభారత్ సీరియల్లో ఏం పాత్ర వేసావురా, అర్జునుడు బాణం వేస్తున్నప్పుడు చచ్చిపోయిన శవాల్లో ఆ చెయ్యి ఊపిన శవం నేనేనండి అన్నాడు. మహాభారత సంగ్రామం ఉంటుంది కదా, చూడండి మీరు సారీ మహాభారత సీరియల్ టీవీలో కనపడుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు యూట్యూబ్లో. అందులో అర్జునుడు బాణం వేసినప్పుడు కుప్పలు తిప్పలుగా చచ్చిపోయారు, ఆ చచ్చిపోయిన దాంట్లో కొంచెం చెయ్యి ఊపెట్టు వీడు, శవం కదలడం ఏమిట్రా అంటే, ఎందుకంటే ఆ చెయ్యి ఊపింది నేనని మీకు తెలియాలి కదండి, అందుకని చెయ్యి ఊపానండి అన్నాడు. అంటే శవంగా యాక్ట్ చేయడం కూడా రాదు వాడికి, వాడు యాక్టరు. నేను గుర్తున్నానంటే ఏం చెబుతాను చెప్పండి. అందువల్ల ఎప్పుడైనా నన్ను ఇలా పరీక్షించకండి, నా అవధానం బుర్రని ఇంతలా పరీక్షించిన బుర్ర వాడు చేయకుండా డైరెక్ట్గా మీ పేరు చెప్పేయండి. ఓ 10 వచ్చి ఏగాదిగా చూసి నేను గుర్తున్నానంటే ఏదో 10 తిరుగుతారు కాబట్టి సంతోషం భాస్కర్ గుర్తుంటారు, లేకపోతే ఇంకొక ఆయన ఎవరో గుర్తుంటారు, అందరూ ఏం గుర్తుంటారు. కాబట్టి ఏమైతే అలా చెప్పండి. ఈ మాట మళ్ళీ ఎందుకు చెబుతున్నానంటే, ఈ మైక్ బాగా వినపడదు, వాళ్ళకి మంచి మైక్ ఇస్తాడు ఈ వసంత్. వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి కంగుమ ఉంటుంది, వద్దన్న అరుస్తుంది అది. ఉపన్యాసం దగ్గరికి వచ్చేసరికి ఏమో లేకుండా చేస్తున్నా, అంటే నన్ను ఈయన కూడా పరీక్షిస్తున్నాడు. ఆయన ఎప్పుడో 93 పావుల ఆయనకి నేను ఇచ్చాడు, నేను గుర్తుపెట్టుకోలేదు, ఆయన కూడా అయింది. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. ఆ రెండో మైక్ బాగుందా, ఇది బాగుందా, ఇది బాగానే ఉందా, వినపడుతుందా, అంటే నా మాట నాకు వినపడక. ఇప్పుడు ఈ గోకర్ణ క్షేత్రం ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం. ఒకప్పుడు రావణాసురుడి తల్లి కైకసి లంకానగరంలో శాంకరీదేవి ఉన్న ప్రాంతంలో ప్రతిదినము ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేసేది. శికత అంటే ఇసుక, శికతతో తయారు చేయబడిన లింగం కనుక దాన్ని సైకత లింగము అంటారు. సైకత లింగము అంటే ఇసుకతో తయారు చేయబడిన లింగము అమ్మ అక్కడ నిలబడ్డారేం బాగా ముందు ఖాళీ ఉందర్రా బాబు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అక్కడ ఎంట్రన్స్లో ఉండిపోతారు, బాగా ముందుకు వచ్చేయండి, అవసరమైతే తోసుకుని వచ్చేయండి. ఈ సైకతలింగాన్ని ఆవిడ ఎందుకు పూజ చేసేదిట? శివుడు ఆవిడకు ఒక మాట ఇచ్చాడు, ప్రతిదినము సముద్ర తీరములో ఒక సైకతలింగమును తయారు చేయుము, దానికి అభిషేకం చెయ్యి, కొబ్బరి నీళ్లు నివేదన చెయ్యి, ఈ కొబ్బరి నీళ్లు తీర్థంగా పట్టుకొచ్చి నీ కొడుక్కి, ఏది ఊళ్ళో ఉన్నప్పుడు, ఊళ్ళో లేకుండా రాత్రి కడితే ఎవరైనా కుదరదు కదా, ఈ తీర్థం అతనికి ఇచ్చినంతకాలం అతనికి దుర్మరణం ఉండదు. ఎప్పుడైనా శివ పూజ భగ్నం అయితే, అంటే శివలింగం ఏ కారణం చేతనైనా పాడైపోయినా అభిషేకం చేస్తున్నప్పుడు, లేక సముద్రంలో కొట్టుకుపోయినా, ఇక నీ కొడుక్కి పతనం మొదలవుతుంది, కాబట్టి జాగ్రత్త అని హెచ్చరించాడు శివుడు. అందుకని రోజు ఆవిడ సైకతలింగాన్ని పూజించి దానికి కొబ్బరి నీళ్లు కాస్త నివేదన చేసి, ఆ తర్వాత ఈ సైకతలింగాన్ని సముద్రంలో తానే కలిపి నిమజ్జనం చేసి ఈ జలం నారికేళ జలం రావణుడికి తీర్థంగా ఇచ్చేది వాడు ఊళ్ళో ఉన్నప్పుడు. ఆ పూజ ఎప్పుడూ భగ్నం కాలేదు. ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది, వీళ్ళమ్మ అర్చన చేసినంతకాలం వీడికి చావు ఉండదు, కాబట్టి అర్చన పాడైపోవాలనుకుని ఒకరోజున వాయుదేవుణ్ణి సముద్రుణ్ణి పిలిచి ఆ శివలింగ పూజని పాడు చేయండి అన్నాడు. ఒకరోజున రోజులాగే ఆవిడ సోమవారం పూట, అది కూడా కార్తీక సోమవారం, సైకతలింగాన్ని చేసి అభిషేకం చేయబోతూ ఉన్న సమయంలో వాయుదేవుడు పెద్ద గాలి వీచి సముద్రంలోని, ఇంకొంచెం వెనక్కి వెళ్ళండి అని, కొద్దిగా వెనక్కి వెళ్ళండి కొంచెం, సైకతలింగం పూజ చేస్తున్న సమయంలో వాయుదేవుడు పెద్ద గాలి వీచి సముద్రపు కెరటం పైకొచ్చేలా చేశాడు. ఆ కెరటం దెబ్బకి ఏమైపోయింది? లింగం కొట్టుకుపోయింది. పూజ ప్రారంభ సమయానికి ఇంకా ముందే కొట్టుకుపోయింది. ఆ పూట ఆవిడ గణపతి పూజ కూడా మర్చిపోయిందండి, అది కారణం. గణేష పూజ చేయకపోతే విఘ్నాలు కలుగుతాయి. తీరా శివలింగ పూజ భగ్నం అయిపోవడంతో ఏడ్చింది ఆవిడ. ఎందుకని? పూజారంభ సమయం నుంచి పూజ పూర్తయ్యేలోపు గనక శివలింగం కొట్టుకుపోతే నీ కొడుక్కి దుర్మరణం వస్తుంది అన్నాడు శివుడు. ఇక నా కొడుకు చచ్చిపోతాడేమో అని ఏడుస్తూ ఇంటికి వచ్చింది. రావణుడు వచ్చి, ఏమమ్మా తీర్థం ఏదంటే, ఏం తీర్థం అయినా సర్వం తీర్థమయమైపోయినట్టు అయిపోయింది నా బతుకు అని జరిగింది చెప్పి, ఇక నేను శివుడికి ముఖం ఎలా చూపించను, నీ దుర్మరణ వార్తని భవిష్యత్తులో ఎలా తట్టుకోను, అందుకే బెంగ పెట్టుకున్నానంటే వాడు నవ్వి, ఇదంతా దేవతల కుట్ర, నువ్వు ఆజ్ఞాపిస్తే ఇంద్రుడు మొదలైన వాళ్ళని సర్వనాశనం చేస్తానన్నాడు. ఇంద్రుడిని సర్వనాశనం చేయటం వల్ల లాభం ఏముందిరా, వాళ్ళు దేవతలు ఎలాగో చావులేని వాళ్ళు. మనకు కావలసిందల్లా ఇలాంటి శివ పూజ భగ్నం కాకుండా ఉండడానికి ఒక అద్భుతమైన శివలింగం కావాలి. సైకతలింగమైనా నీటి దెబ్బకి అది కొట్టుకుపోకూడదు. అలాంటి లింగాన్ని నువ్వు తెస్తే మనకి దుర్మరణం ఉండదండి. అప్పుడు వాడు బాగా ఆలోచించాడు. ఒకప్పుడు వాళ్ళ తాతగారు పులస్త్య ప్రజాపతి, పులస్త్య ప్రజాపతి కొడుకు విశ్రవసుడు, విశ్రవసుడు కొడుకు రావణుడు. కాబట్టి ఎవరన్నా రావణుడు మావాడని చెప్పుకుంటే తొట్టి భ్రమ. ఎందుకంటే రావణాసురుడు బ్రహ్మ మానస పుత్రుడి యొక్క మనవడు, బ్రహ్మగారి కొడుకు పులస్త్యుడు, ఆ పులస్త్యుడి కొడుకు విశ్రవసుడు, విశ్రవసుడు కొడుకే రావణుడు, కాకపోతే వాళ్ళమ్మ రాక్షస స్త్రీ. ఆ రోజుల్లోనే చక్కగా మతాంతర వివాహం చేసుకున్నారు, దేశాంత పాతాళాంతర వివాహం పైగా. ఈయన భూలోకంలో ఉంటే ఆవిడ పాతాళం, ఆవిడ ఖండఖండాంతరాల వివాహాలు ఎప్పుడూ ఉండేవన్నమాట. ఏమిటో తెలియదండి, ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు ఎలా పుడతాయో తెలియదు. కానీ ఎక్కడో సముద్రం దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది, మామిడి తోటలో ఒకడు ఉంటాడు, ఇద్దరు టిక్కర్ పెళ్లి చేసుకుంటారు, అప్పటిదాకా మా గురువు గారి పాదాలు వదలం అంటారు, ఈ పెళ్లి దగ్గరకు వచ్చేసరికి దిక్కువలని చెప్పకుండా చేసుకొచ్చేస్తారు. ఈ మధ్యన ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఎంత విచిత్రం అంటే, నిన్న మొన్నటి దాకా మా గురువు గారి చేతి మీదుగానే పెళ్లి చేసుకుంటాను అన్నది ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని కట్టుకునేవాడు అలాగే అన్నాడు. తీరా పెళ్లి కుదిరిన తర్వాత ఇద్దరు కలిసి గురువుగారి చెప్పకుండా ఆర్య సమాజంలో చేసుకొచ్చారు. అది అనార్య కళ్యాణం అంటారు. దాన్ని అంటే ఏంటన్నమాట, ఇదే మాయ. ఈ భయంకరమైన మాయలోంచి బయటపడనంతకాలం మానవుడిని ఎవడో రక్షించలేడు. అందువల్ల ఎందుకు చెప్తానంటే, ఆ విశ్రవసుడు అంతటి మహానుభావుడు కూడా కైకసి అనే ఒక రాక్షసిని పాతాళానికి కొడుతున్నప్పుడు చూశాడు, బొట్లో పడిపోయాడు. ఇంకేముంది, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు, ఆఖరణ శూర్పణఖ అని పేరు కలిగిన కొంతమంది అక్క ఆవిడ పుట్టుకొచ్చింది. ఆ శూర్పణఖ అనే సంస్కృత శబ్దమే తెలుగులో చొప్పనాథ అయిందనమాట. ఆ తర్వాత ఈ రావణాసురుడు వాళ్ళ నాన్న ద్వారా వాళ్ళ తాత ద్వారా ఏమని విన్నాడు? శివుడు మహాతపస్సు చేసిన వాళ్ళకి తన ఆత్మలింగం ఇస్తాడు. అంటే శివుడు కళ్ళు మూసుకుని జపం చేస్తే ఆయన ఆత్మశక్తితో ఒక సూక్ష్మలింగం తయారవుతుంది, అది జ్యోతిస్వరూపంతో వెలిగిపోతుంది. ఈ లింగాన్ని ఎంతో తపస్సు చేసిన వాళ్ళకే ఇస్తాడు. ఆ లింగం కనుక మన దగ్గర ఉందా, ఇక వాడికి చావు ఉండదు. కాబట్టి ఆత్మలింగాన్ని శివుణ్ణి మెప్పించి తీసుకొస్తాను, ఆ లింగాన్ని లంకా నగరంలో ప్రతిష్ఠిస్తాను. ఆత్మలింగం నా నగరానికి వచ్చిందా, ఇంక ఈ ప్రపంచంలో ఏ శక్తి నన్ను చంపలేదు, నాకు అపజయం ఉండదు. ఏమమ్మా ఆత్మలింగాన్ని తెస్తానడు కానీ వాడు ఆనందపడిపోయి, ఆహా ఎంత అదృష్టం రా, ఈ మాట చెప్పావు విన్నాను, నీలాంటి కొడుకు పట్టడం అదృష్టం అని ఆవిడ వాడి పొగిడి ఆత్మలింగాన్ని ఏదో రకంగా తీసుకురాంది. అహనా కొడుకంట, ఓహోహో ఆత్మలింగం అంట అనుకుంది ఆవిడ. వాడిని ఆశీర్వదించి పంపింది. వీడు వెంటనే తీర్థయాత్రకి బయలుదేరాడు. ఎందుకంటే ఆత్మలింగం కావాలంటే పశ్చిమ సముద్ర తీరంలో తపస్సు చేయాలి, ఇంకెక్కడా ఆత్మలింగం దొరకదట. ఒక్క పశ్చిమ సముద్ర తీరంలో పడమర సముద్రం వైపుకేమో వీపు పెట్టి తూర్పుకేసి ముఖం పెట్టి తపస్సు చేస్తే ఆత్మలింగ దర్శనం అవుతుంది అని శాస్త్రం. అందుకని వాడు ఇక్కడికి వచ్చాడు. వాడు తపస్సు చేసిన స్థలం పేరు వింటే మీరు ఆశ్చర్యపోతారు. వాడు తపస్సు చేసినటువంటి స్థలం ఇప్పుడు ప్రస్తుతం నాగేశ్వర జ్యోతిర్లింగం ఉన్న ద్వారకా ప్రాంతం. ఇదంతా పశ్చిమ సముద్రమే. సముద్ర తీరంలో ఇసుక తిన్నెలో కూర్చుని పడమరకి వీపు పెట్టి తూర్పుకి ముఖం పెట్టి ఓం నమశివాయ అనే పంచాక్షరీ జపాన్ని విడవకుండా చేస్తే అటువంటి వాడికి శివదర్శనం అవుతుంది. శివుడు మెచ్చుకుని వాడు ఏది అడిగితే అది ఇస్తాడు. అప్పుడు ఆత్మలింగం అడిగితే ఆత్మలింగం కూడా ఇచ్చేస్తాడు. అందుకని వీడు మంచి విభూతి పెట్టుకుని చెవులకి కుండలాలు పెట్టుకుని రుద్రాక్షలు వేసుకుని బయలుదేరాడు. తపస్సు చేసేవాడు శివవేషం ధరించాలి. అప్పటిదాకా ఉన్న నగలు గిగలు అన్నీ తీసేశాడు. నగలు అంటారు కానీ గిగలు ఎక్కడి నుంచి వస్తే తెలియదు అనుకోండి. కిరీటం తీశాడు, సన్యాసి వేషంలో బయలుదేరాడు. కాబట్టి దీన్ని బట్టి గుళ్ళోకి వెళ్ళేటప్పుడు దానికి ఒక వేషం ఉంటుంది. గుళ్ళోకి ప్యాంటు షర్టు వేసుకెడితే గుమ్మ మీద నిలబడతాడు వాడు, చొక్కా తీయి అన్నాడు. దాంతో అక్కడిదాకా వచ్చి దర్శనం లేక వెనక్కి వచ్చారా లేదా కొంతమంది? దేనికి తగిన నిష్ట దానికి ఉండాలి. వీడు హాయిగా ఓం నమశివాయ అని బయలుదేరుతూ ఉంటే ఈ విషయం దేవతలకు తెలిసింది, కంగారు పడిపోయారు. వీడు గనక మూర్ఖుడు గనక తపస్సు చేసి శివుణ్ణి మెప్పిస్తే శివుడు బోళాశంకరుడు పద్మాకర్ గారులాగా శివుడు కూడా శిష్యులు ఎవడొస్తే వాడిని దగ్గరికి రానిస్తాడు. మోసం చేసే శిష్యులు కూడా నెత్తికెక్కించుకునే లక్షణం ఈ శివుడి దగ్గర పద్మాకర్ గారి దగ్గర ఇద్దరి దగ్గరే ఉంటూ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు శివుడు ఆత్మలింగం ఇచ్చాడా, ఇక మనం చచ్చినట్టే. కాబట్టి వీడి తపస్సు ఎలా పాడు చేద్దాం అనుకుంటూ ఉండగా వాళ్ళ అదృష్టం బాగుండి నారాయణ స్మరణం చేసుకుంటూ నారదుడు వచ్చాడు. అమ్మయ్య అనుకున్నారు వాళ్ళు. చూసాగా గురువుగారు, రక్షించాలంటే గురువుగారు ఉండవలసింది, శిక్షించాలన్నా గురువుగారు ఉండవలసింది, భక్షించాలంటే కొంతమంది ఉండాల్సిందే. ఆయన చూడగానే అందరూ కాళ్ళ మీద పడి నారదా రక్షించమని కానీ నేను చూసుకుంటాను, ఇక మీరు హాయిగా పడుకోండి, సొమ్మనీరు సొమ్మనీరు అన్నాడు కన్నడంలో. సొమ్మనీరు అంటే ఏంటి? హాయిగా గమ్మున ఉండు ఆయన, గమ్మున ఉండడం కంటే ఇక నువ్వు నిశ్శబ్దంగా ఉండి బెంగెట్టుకోకని చెప్పడం అనమాట, ధైర్యంగా ఉండని చెప్పడం. కూతుకోల్డ్రి కూతుకోల్డ్రని వాళ్ళందరికీ చెప్పి ఈయన బయలుదేరాడు. ఇది కన్నడం కదా, అందువల్ల ఆ మాత్రం కన్నడం మాట్లాడకపోతే న్యాయం కాదు. ఆ తర్వాత ఎలా నిన్నదయ్యా అనుకుంటూ అంతా నీదయ్యా అనుకుంటూ బయలుదేరాడు. పశ్చిమ సముద్ర తీరం కేసి రావణుడు వస్తూ ఉంటే ఆయన తగిలాడు. రావణుడు తాతగారు నమస్కారం అంటే రావణుడు అంటే ఆయన తెలియదా, ఆయన ఏమనగినట్టు ఇదేమిట్రా ఆయన, నాకు మనవడు ఎక్కడ ఉన్నాడు, అసలు నేను పెళ్ళే చేసుకోలేదు, నాకు మనవడు ఏమిటన్నాడు ఆయన. నిజంగా ఆలోచిస్తే నారదునికి మనవడు ఎక్కడి నుంచి వస్తాడు, ఆయన బ్రహ్మచారి పెళ్ళే కానివాడు, తాత అంటాడు వీడు. ఇదెక్కడ గొడవరా, వెనకడికి ఒక ఆవిడెవరో గురువుగారు రమ్మన్నారు టికెట్ చేయించుకొచ్చాను అందిట, ఏది గురువుగారికి చెప్పాను నేను వచ్చేసాను అదిట, ఏది యాత్రకి అలా ఉంది ఈ గొడవ అంతాను. నేనేమిటి అవివాహితుండి నాకు నువ్వు మరవడం ఏమిటంటే, అలా కాదు బాబు, నువ్వు బ్రహ్మ మానసపుత్రుడివి. అలాగే బ్రహ్మ మానసపుత్రుడు పులస్త్య ప్రజాపతి, పులస్త్య ప్రజాపతి నీకేమవుతాడు అంటే నాకు తమ్ముడు అన్నాడు ఆయన. నీ తమ్ముడు కొడుకెవరు? విశ్రవసుడు. ఆ విశ్రవసుడు కొడుకెవరు? విశ్రవసుడు కొడుకు కుబేరుడు, రెండో ఆవిడ కొడుకు రావణుడు మొదలైన వాళ్ళు అంటే ఆ రావణుడిని నేనే అన్నట్ట. ఓరండి దొంపతిగా, నువ్వా ఇదివరకు నిన్ను చూసినప్పుడు మంచి నిగనిగలాడిపోతూ నల్లగా మినపరాశిలో ఉండేవాడివి, కిరీటం పెట్టుకుని మహాభయంకరంగా ఎర్రని కళ్ళతో ఉండేవాడివి, ఇప్పుడేమిటి ఇలా బిచ్చగాడి వేషం వేసావు, నీ ఆస్తి ఏమైనా పోయిందా కొంపదీసి? అన్నట్ట. నీదేవో లాస్తి అవ్వలేదు, నాస్తి అవ్వలేదు, ఇప్పుడు శివుడి ఆత్మలింగం కోసం తపస్సుకు బయలుదేరాను, అందుకని ఇది తాపసిక వేషము అన్నట్ట. ఓహో అదే నాయన, చాలా సంతోషం. అలాగే కానీ నీతో ఒకటే భయం, దండయాత్ర కంటే నీ తీర్థయాత్రే ప్రమాదం. దండయాత్రలో కొన్ని ఇబ్బందులే ఉన్నాయి, తీర్థయాత్రకి వెళ్ళి శివలింగం పొందావా, ఇక తర్వాత అందరికీ వైకుంఠయాత్రే అని మనస్సులో అనుకుని పైకంటే ప్రమాదం అని కనుక వీడి సంగతి ఏమిటో చూద్దామని వాడిని పంపేసి ఏమీ ఎరగనట్టుగా పార్వతీదేవి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా పార్వతీమాత, మీ ఆయన అమాయకుడు, నోట్లో వేరు పెడితే కొరకలేడు, పరమ పూజ్యుడు ఆయన, ఎవరేం అడిగితే అది ఇస్తాడు, ఈ దుర్మార్గుడేమో తపస్సు చేస్తాడు, ఆత్మలింగం అడుగుతాడు, ఇచ్చేస్తే ఆ తర్వాత మీ ఆయన కైలాసంలో ఉండడిక, రావణాసురుడి కొలువులో చేతులు కట్టుకుని బానిసలో ఉండాలి, భార్య భర్త ఎక్కడుంటే అక్కడ ఉండడం ధర్మం కనుక కూడా వెళ్ళిపోతుంది, అంటే నువ్వు కూడా మీ ఆయనతో లంకానగరానికి వెళ్ళి మీ ఆయన ఏమో రావణాసురుడికి సేవ చేస్తూ ఉంటే నువ్వు వెళ్ళి మండోదరికి కాళ్ళు పడదు కానీ, ఇక నీ కుమారులు ఉన్నారు విఘ్నేశ్వరుడును కుమారస్వామి, వాళ్ళు వెళ్ళి ఇంద్రజిత్తుకి అక్షకుమారుడికి కాళ్ళు నొక్కుతూ అరికాళ్ళ క్రీములు రాస్తూ సేవ చేస్తారు, తర్వాత మీ ఇష్టం అనగానే వాడు కంగారు పడిపోయింది. నారద ఈ ప్రమాదం నుంచి ఎలా రక్షించడం, మా ఆయనకి చెప్పనంటే మీ ఆయనకి ఎవరు చెప్పినా వెండు, ఆయన బోలాశంకరుడు అంతేను, ఈ విషయంలో నారాయణుండి పట్టుకో అన్నాడు ఆయన. వెంటనే ఆవిడ ఓం నమో నారాయణాయ అని నారాయణ స్మరణ చేసింది. విష్ణు ప్రత్యక్షమై శివుడు ఆత్మలింగం ఇవ్వకుండా నేను చూసుకుంటాను తల్లి, నువ్వు నిశ్చింతగా ఉండు, సొమ్మనీరు అన్నాడు. ఆ తర్వాత రావణుడు మహాతపస్సు చేశాడు అనుకోండి, ఆ తపస్సుకు మెచ్చుకుని శివుడు ప్రత్యక్షం అయ్యే సమయానికి శ్రీ మహావిష్ణువు వైష్ణవమాయని వాడిలో ప్రవేశపెట్టాడు, అతి భయంకరమైనది ఆ మాయ. అందుకే కృష్ణుడు భగవద్గీతలో మమ మాయా దురత్యయ, నా మాయ దాటడానికి వీలు కానిది, ఎవడు ఆ మాయలోంచి బయటపడలేడు. అప్పటిదాకా గురువుగారు అంటాడు కాసేపు నాకు ఎదుగు తిడుతున్నాడు వాడు, మీరు చూడండి ఇక్కడ అమ్మో గురువుగారు అంటారు, బయటికి వెళ్ళిన తర్వాత ఎవరి దగ్గరికో వెళ్ళి ఏమంటే గురువుగారు మిమ్మల్ని తిట్టారండి అండం, ఇక అక్కడి నుంచి ఆయనేమో వీరికి మెసేజ్లు పెట్టడం, ఈ గందరగోళాలు అంత ఎందుకు వస్తుంది, ఇదే మాయా, మామ మాయా దొరత్తయా. అసలు గురువులకి తపస్సు చేసుకోవడానికే సమయం లేదా, జపానికి సమయం లేదు, పురాణాలు చెప్పడానికి రాయడానికే సమయం లేకపోతే వీడి మీద వాడికి వీడి మీద వాడికి. ఇప్పుడు నేను వెళ్ళి వెంకటరాజం గురించేమో వాళ్ళ ఆవిడికి చెప్పాంట, వాళ్ళ ఆవిడ దగ్గర గురించేమో ఆయనకి చెప్పాంట, ఆ ఇద్దరికి చుట్టూ ముడి పెట్టాంట అని చెబితే అంతకంటే పాపం ఉంటుందా? పాపం వాడు ఎంతో ఐక్యమచ్చింది దంపతులు, అసలు మాట వరుస కూడా ఇద్దరి మధ్యలో ఎవరిని పొల్ల పెడితే వాడు భస్మం అయిపోతాడు, ఎందుకంటే ఇద్దరి మధ్యలో అంత అగ్ని ఉంది, పచ్చగంటి వస్తూ కూడా అగ్ని వల్ల, ఆ తాపస్యకి అగ్ని వల్ల భస్మం అయిపోతుంది. ఈ దిక్కుమాలిన అబద్ధాలు చెప్పేటటువంటి వాళ్ళు సర్వనాశనం అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. ఎవడైనా ఈ ప్రపంచంలో సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటే లేనిపోని నేరాలు చెప్పండి. ఏమని చెప్పాడు, పిసునత యద్యస్థికిం పాతకై, ఏ పాపం చేయక్కర్లేదట, ఒక్క పిసునత్వం ఉంటే, పిసునత్వం అంటే తెలుసు కదా, వీడి మీద వాడికి వాడి మీద వీడికి లేనిపోని చెబుతారే కాలక్షేపానికి, ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళకి లేనిపోని నేరములు చెప్పి తపాదా పెట్టడం అనే దానికంటే గొప్ప పాపం లేదు పొమ్మన్నాడు. ఎప్పుడు చెప్పకూడదండో, యముడు ఈ అసత్యాలాడి లేనిపోని అబద్ధాలు చెప్పేవాడి నాలుక పీకుతాడు, వాడికి ఎలాగో శిక్షేస్తాడు, విన్నవాళ్ళ చెవులో శేషం కరిగించి పోస్తాడు. ఇక్కడే భాగవతం ఉన్నది చూసుకోండి కావాలంటే, నేను చెప్పింది ఉందో లేదో, భాగవతంలో చెప్పాడు చెప్పిన వాడికంటే పాపాత్ముడు విన్నవాట, విన్నాడు కదా వీడు, విన్న వెంటనే వీడి చెవులో ఏం చేస్తాడు, శేషం కరిగించి పోస్తాడు. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరైనా మీ గురించి చెడ్డగా చెప్పారని చెబితే ఆ చెప్పిన వాడిని ముందు లాగి ఓటించుకుని ఇద్దరిని ఎదురుగుండా పెట్టండి, వింటే మీకు ప్రమాదం, విని మర్నాడు కంగారు పడిపోయి నువ్వు నా గురించి ఇలా అన్నావుట అని మెసేజ్ పెడితే ముందు నీ చెవులో శేషం కరిగించి పోస్తాడు. అసలు వినడం మహాపాపం, దరిద్రలో కల పరమదరిద్రం అనమాట. ఇటువంటి త్రాష్టులు ఎన్ని జన్మలెత్తినా ఆ పాపం నుంచి విముక్తి పొందలేరు, వీళ్ళకి అసలు ప్రాయశ్చిత్తం లేదు పొమ్మన్నారు. ఇవి దృష్టిలో పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి నేరాలు చెప్పకండి. హాయిగా మానవ జీవితం ఇచ్చాడు ఇవ్వకివ్వక మానవుడికి, ఆ జీవితాన్ని పండించుకోవాలి, తపస్సుతో బాగు చేసుకోవాలి. అందులో ఎందుకు చెప్తానంటే ఇది మహామాయ, ఈ మాయలో పడకుండా చూసుకోవాలి. ఆ వైష్ణవ మాయ ఒక్కసారిగా రావణుడిలో ప్రవేశపెట్టాడు విష్ణువు, ఇంకేముంది, వాడు బొట్లో పడిపోయాడు. శివుడు ఈ రావణుడికి దర్శనమిచ్చే సమయంలో పార్వతీదేవికి ముందే అనుమానం వచ్చి నేను మీతో వస్తానండో, ఎందుకైనా మంచిదండి, ఎందుకు వచ్చింది, నువ్వు ఇంట్లో ఉండు హాయిగా ప్రయాణం చేసి వచ్చి అలిసిపోయావు కదా మనసు ఎక్కువ పడుకో, నేను ఒక్కడిని దర్శనానికి వెళ్ళి వస్తానన్నాడు ఆయన. అబ్బెబ్బెబ్బే కాదండి వస్తానండి ఈ పూట, నాకెందుకో మీ మీద అనుమానంగా ఉంది అని ఆవిడ వస్తుంది. నువ్వు నాతో వచ్చినప్పుడు చాలా ప్రమాదాలు ఉంటాయి జాగ్రత్త అన్నట్టు అప్పటికైనా, ఏమైనా పర్వాలేదు మీకంటే నాకు ఎక్కువ లేదు మీ వెంట వస్తానంది. ఎందుకంటే ఇదంతా శివుడికి తెలుసు కనుక. సరే రా అన్నాడు. ఇద్దరు వచ్చారు. ఇద్దరు రాగానే ఆ సమయంలో రావణుడి శరీరంలో వైష్ణవమై ఉంది కదా, అందువల్ల వాడు శివుడిని చూడలేదట, పార్వతిని చూచాడు. ఆహా ఏమి సౌందర్యవతి, ఇటువంటి సౌందర్యవతిని భార్యగా పొందిన ఈ శివుడు ఎంత అదృష్టవంతుడు, ఈ శివుడి భార్య నా భార్య అయితే బాగుండు అనుకున్నాడు వాడు. అంటే ఆత్మలింగం కోసం వచ్చిన వాడి కర్మ ఇలాగాలింది. వెనకటి గౌడ యజ్ఞం చేస్తూ ఆ అమ్మాయి వల్లలో పడ్డట. యజ్ఞం చేయించడానికి ఒక అమ్మాయిని పెట్టారట, కన్యామణిని. కన్యామణి చేత యజ్ఞం చేస్తూ ఆవిడ పాణిగ్రహణమే చేసేట. అలాంటి కథలు విన్నాం. అలా అయిపోయింది వీడి బతుకు. శివుడు నాయన ఏం కావాలంటే, ఈశ్వర ఈ పార్వతిని నువ్వేం చేసుకుంటావు, నువ్వేమో బూడిద పూసుకుని శ్మశానాల్లో తిరిగిన వాడివి, నీకు రాజ్యం లేదు, నాకు లంకారాజ్యం ఉంది, కిరీటం ఉంది, సంపదలు ఉన్నాయి, బోల్డ్ డబ్బు ఉంది, అందువల్ల ఆవిడని సుఖపెట్టగలను, నాకు ఇచ్చేయి అన్నట. ఒరే పిచ్చాడా, ఆవిడని నేను తప్ప ఎవరు తట్టుకోలేరురా, ఆవిడ ప్రకృతి, తేడా వస్తే వికృతి అన్నా సరే, ఏం ప్రకృతేనే, నీకు భార్యగా నాకు భార్య, నేనే ఈశ్వరుని అన్నట. సరే నీ కర్మ అని చేతిలో పెట్టేశాడు ఆయన. ఇది వచ్చిన తిప్పల శివుడు గొప్పతనం. శివుడు ఏకంగా భార్యను అడిగితే ఇచ్చాడు, ఎందుకంటే ఇస్తే వాడు ఏమవుతాడు ఆయనకి తెలుసు కనుక. ఈ పిచ్చాడు ఆవిడ వెంట పెట్టుకుపోయాడు. నారదుడు ఇలా ముక్కు నోరు కొట్టుకున్నాడు, దేవతలు తెల్లబోయారు, ఈశ్వరుడు అదృశ్యం అయిపోయాడు. ఆ తర్వాత నారదుడు ఎదురుగుండా వచ్చి, ఏమయ్యా ఈవిడెవరని అడిగితే పార్వతి అన్నట్ట. పార్వతి అని అలా దగ్గరికి వెళ్ళి, ఓం మహాకాళ్యై నమః అన్నట్ట. ఆయన పార్వతీదేవికి ఉన్న లక్షణం ఏంటంటే, ఏ మంత్రం చెప్పిస్తే ఆ రూపం ధరిస్తుందండి. అయ్యి పార్వతి అంటే పార్వతి, మహాకాళి అంటే ఒకసారి మహాకాళి రూపం ధరించింది. మహాకాళి రూపాన్ని ఎవడో తట్టుకోలేడు. శివుడు కాళీ రూపాన్ని తట్టుకుంటాడు, ఖాళీ రూపాన్ని తట్టుకుంటాడు. భార్యను ఎవరైనా భర్తే భరించగలగాలి, ఇంకెవడెవడు భరిస్తాడు. ఆవిడ అందంగా ఉందనుకున్నప్పుడు అప్పడాలకరతో కొడితే పడుతున్నాడు కాబట్టి ఇద్దరు తట్టుకుంటున్నారు, ఇళ్లలో పడి ఉంటున్నారు. జగన్మాత ఆవిడ ఎన్ని రూపాలు, చాముండ, చండిక, చండముండాసుర నిషూదిని, మహాకాళి, భద్రకాళి, కుముద, విజయ, వైష్ణవి అని నామాలతో ఉండే అమ్మ. ఆయన తన మంత్రంతో ఆవిడ మహాకాళిగా మార్చి, రావణ ఈవిడేనా నువ్వు చెప్పిన సుందరాంగి అనగానే అవునన్నట్ట. ఏది ఈ సుందరాంగ అనగానే వాడు వెనక్కి తిరిగి చూస్తే ఎదురుగుండా పెద్ద రూపం, నల్లని రూపంతో నాలికల బయట పెట్టుకుని, కూరలు పెట్టుకుని, చేతిలో సోలం పెట్టుకుని భయంకరంగా ఉంది. వాడికి మతిపోయింది. పైగా ఆవిడ చూడటానికి అలా తలెత్తేట. ఆవిడ కొండంత ఉంది, వీడి నిజంగా బండగాడే, కానీ ఆవిడ ముందు చిన్న బండ అయిపోయాడు. వాడికి మతిపోయి, నువ్వెవరు పిశాచి అని అడిగితే నేనే అంది. అయ్య బాబు ఏం కంఠం, మధురమైన కోమలమైన కంఠం. కొంతమంది చెప్పిస్తూ ఉంటారు నమశివాయి వాటి, రాధే రాధే అని వాళ్ళు పాడుతూ ఉంటే రాళ్ళు కరిగి నీళ్ళు అయిపోతాయి. అలా ఉంది ఈ కంఠం, ఈ భయంకరమైన కంఠం ఏమిటి అనగానే, నన్ను శివుణ్ణికి ఇచ్చేశాడు, నిన్ను పట్టుకున్నా నీ వెంట వస్తానంది. చీ పో అన్నాడు ఆయన. నేను పోను. ఆహా పోనందిట, నువ్వు పోతావో పోవా అన్నాడు ఆయన. మూడు సార్లు పో అంటేనే పోతానంది, మూడు సార్లు పో అని చెప్పి ఆవిడ పంపేసి శివుడి దగ్గరికి వెళ్ళి, శివ ఇంత మోసం చేస్తావంటే, శివుడు అన్నాడు ఈవిడ పార్వతి అన్నట్ట. శివుడి కంటికేమో అందంగా కనపడుతోంది, వీడికేమో భయంకరంగా కనపడుతోంది. చివరికి వాడు కోపగించి పెద్ద కథ నడిచిందనుకోండి. చిట్ట చివరికి తాను చేసిన పొరపాటు నారదుని ద్వారా తెలుసుకున్నాడు. అప్పుడు నారదుడు చెప్పాట, మూర్ఖుడా ఎన్ని పాపాలు చేసేవరా నువ్వు, ఆత్మలింగం తెమ్మంటే పార్వతీదేవిని భార్యగా పొందుతావా, ఇంతకంటే పాపం ఉంటుందా అంటాడు. అద్భుతమైన పద్యం, మహానుభావుడు కంకంటి వారు రాస్తే దాన్ని కొద్దిగా మార్పులు చేసి సముద్రాల వారు సినిమా కోసం పెట్టారు. సైకతలింగంబు జలధిపాలగునాడు తల్లికిచ్చిన మాట తప్పినావు, కరుణింపవచ్చిన కైలాసనాథుని అడుగరాని వరమ్ములు అడిగినావు, అఖిల లోకారాధ్యయౌ జగన్మాతను వలపు పల్కుల మది కలచినావు, కామాంధకారంబు కనుగవ గప్పగా సకల పాతకములు సలిపినావు, పాపములు పండి నరక గర్భంబులోన కోల నుండిన నీపై జాలిబూని కావగా నిల్చు నా ఉపకారములకు ఈ వనర్చు నృపాయనం విధియే కూడా ఇసుకలింగం సముద్రంలో కొట్టుకుపోయింది. అప్పుడు తల్లితో ఆత్మలింగం తెస్తానన్నావు, ఆ మాట తప్పావు. నిన్ను అనుగ్రహించడానికి శివుడు ప్రత్యక్షమైతే ఆయన అడగరా అని వరాలు అడిగావు. భార్యనే ఆయన భార్య నీ భార్యగా ఇమ్మని అడిగావు. సమస్త లోకాల చేత పూజింపబడే తల్లి జగన్మాత ప్రకృతి అంటే ఆవిడ. అటువంటి పూజించవలసిన తల్లిని నోటికొచ్చినట్టు మాట్లాడి అందంగా ఉన్నావు, నీ పొందు కావాలని అడుగుతారు ఎవడన్నా? అలా ఆవిడ మనస్సుకి కష్టం కలిగించావు. కామం అనే ఒక కటిక చీకటి నీ కళ్ళకి పొరలై అడ్డం పడింది. చీకట్లో కళ్ళు కనపడవు. కామం అనే చీకటి నీ కళ్ళకి అడ్డుపొరవడం వల్ల నీకు ఈ ప్రపంచం తెలియలేదు. అందువల్ల గుడ్డివాడివైపోయి చెయ్యరాని మహాపాపాలు చేశావు. ఈ పాపాలు పండి నువ్వు నరకంలో పడబోతూ ఉంటే నేను నీ మీద జాలిపడి నిన్ను బాగు చేయడానికి పార్వతీదేవిని వదిలించి మండోదరితో పెళ్లి చేశాను. ఇప్పుడేమో మండోదరి పార్వతి కాదు, పార్వతిని నాకు రాకుండా చేసావు, మోసగించావు అని నా వెంట పడుతున్నావు మూర్ఖుడా. ఇంత ఉపకారం చేస్తే ఈవు అంటే నీవు అన్నమాట. ఈ వనర్చు ఉపాయనం విధియే, ఇదే నీ ఉపకారాలకి నువ్వు నాకు ఇచ్చేటటువంటి కానుక. ఉపాయనం అంటే కానుక. ఈ కానుక ఇస్తావా? నా మీద ఎగిరి గంతులేస్తావా? తిడతావా? కోడా అన్నాడు, మూర్ఖుడా అన్నాడు అనమాట. దాంతో వాడికి అప్పటికే ఆ మాయ తొలగి ఎంత పొరపాటు చేశాడో అర్థమైపోయింది. మహాపాపం అని గ్రహించి మళ్ళీ పశ్చాత్తాపంతో గురువుల పాదాలు పట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, మహాతపస్సు చేశాడు. ఈ రెండవసారి తపస్సు దగ్గర మాత్రం ఇక వాడు ఏ మాయకి లొంగలేదు. రెండో అంత పరాకాష్ఠ గడిపోయాడు. ఈ ప్రాంతం తపస్సుకి పెట్టింది పేరు, అందుకే మహాతపస్సు చేశాడు. ఈ తపస్సుకి శివుడు మెచ్చుకొని ఆత్మలింగం ఇచ్చేశాడు. ఇప్పుడు అందరికీ దేవతలకు ఒణుకు పట్టుకుంది. కానీ ఎక్కడుంది అసలు కిటుకు? ఇంగ్లీష్లో లిటిగేషన్, తెలుగులో కిటుకు. మీకు ఎవరికైనా ఎప్పుడు అనుమానం రాలేదు ఇన్నిసార్లు ఈ పురాణం వింటున్నారు? రావణాసురుడు మహామాయావి, వాడి దగ్గర పుష్పక విమానం ఉంది, లేదా వాడే ఆకాశంలో ఎగరగలడు. ఈ లింగం పుచ్చుకుంటే ఓ పావు గంటలో శ్రీలంకలోకి వెళ్ళాడా? కానీ ఎందుకంటారు కింద లింగం పెట్టాడు. అక్కడ అసలు కథ ఎవరు చెప్పకపోవడానికి మూల కారణం ఏమిటంటే పూర్తిగా తెలియక చెప్పట్లేదు, చెప్పకపోవడం వల్ల మీకు తెలియటం లేదు. ఆత్మలింగము చేతిలో ఉన్నటువంటి వాళ్ళు కాలినడకన మాత్రమే ప్రయాణం చెయ్యాలి. సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత విమానాల్లో ఆకాశ గమనం చేయకుండా ఓడలోనే ఎక్కి వెళ్ళాలి. అందుకే వాడు ఈ పశ్చిమ తీరం దగ్గర తపస్సు చేశాడు. శివుడు లింగం ఇచ్చాడు, ఇచ్చామన్నాడు ఈ లింగం చేత్తో పట్టుకోవాలి, లంకకి వెళ్ళేదాకా ఈ లింగం ఎక్కడా కింద పెట్టకూడదు, ఎక్కడ పెడితే అక్కడ నేలలో ఇరుక్కుపోతుంది. శివుడు అంత తెలివైన వాడు అండో, శివుడు బోళా శంకరుడు అంటే ఎంత మాయకుడైనా ఆ మాత్రం ఆర్గనైజింగ్ కెపాసిటీ లేకుండా మిమ్మల్ని నేను తిప్పట్లా, తెలియనట్టు నటిస్తాడంతే. అందువల్ల మా గురువుగారికి ఏం తెలియదు, ఆయన అమాయకుడు పాపం డబ్బులు పాడు చేసుకుంటున్నాడు లేకపోతే ఇంకోటి పాడు చేసుకుంటాడు అనుకోండి, పిచ్చి మీ పిచ్చేది. ఆయనకి అన్నీ తెలిసినా అందరూ శిష్యులు అవ్వటం వల్ల పుత్ర వాత్సల్యం వల్ల ఇంకో పుత్రిక వాత్సల్యం వల్ల క్షమిస్తూ ఉంటారు. అదంతే, ఎవడెన్ని తప్పులు చేసినా ఎందుకు క్షమిస్తారంటే క్షమించడం లక్షణం. అది భగవంతుడి యొక్క లక్షణం. ఆయనకి ఏమీ తెలియకుండా ఏకంగా ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నాడు ఆ శివుడు అంటే. కానీ ఇప్పుడేం చేశాడు ఈ మూర్ఖుణ్ణి కొంచెం జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి, అందుకని ఏం చేశాడు అనమాట. వీడు సరైన మార్గంలో పెట్టకపోతే ఈ లింగం నిజంగా వీడు గనక లంకానగరంలో ప్రతిష్ఠిస్తే ఇక వాడికి చావు ఉండదు, అది లోకానికి తెచ్చేసావు. అందుకని ఈ లింగము చేత పట్టుకుని కాలినడకనే వెళ్ళవలెను. సముద్ర తీరంలో నీకోసం ఒక ఓడ సిద్ధం చేసుకుని ఓడెక్కవలను. ఎక్కుతున్నప్పుడు కూడా ఎవరి చేతికి ఇవ్వకూడదు, నీ చేతిలోనే పట్టుకుని ఓడెక్కాలి. ఆ ఓడలో కూడా కింద పెట్టావు ఓడలోనే అది ఇరుక్కుపోతుంది, ఆ ఓడలో ప్రతిష్ఠింపబడుతుంది. అలా ప్రయాణం జాగ్రత్తగా చేస్తూ నీ మహిమలు ఉపయోగించకుండా లంకానగరానికి వెళ్ళి అక్కడ నీకు ఇష్టం వచ్చిన చోట నేల మీద పెడితే అక్కడ ఉండిపోతుంది. ఆ తర్వాత ఇక నీకు తిరుగుండదు. ఈలోపు మూడు పొట్ల సంధ్యావందనం చేయాలి. పోయి చేత్తో పట్టు కూర్చోగలడు వాడు, ఎందుకంటే రావణాసుడు కొన్న శక్తి వల్ల మీకు మళ్ళీ వాటర్ ట్యాంకులో నీళ్ళు అయిపోయాయి బాత్రూమ్కి వెళ్ళాలి ఈ సమస్య వాడికి లేదు. కాలకృత్యాలు అక్కర్లేదు, వాడు తీర్చుకోకుండా ఉండగలడు. కానీ ఏమని మళ్ళీ మూడవది ఇంకో షరత్ ఏం పెట్టాడు? సంధ్యావందనం మూడు పూటలా చెయ్యవలసిందే. ఇక్కడుంది కిటిక అన్నమాట. సంధ్యావందనం ఆపినా ఈ శివలింగం నీ చేతిలోంచి మాయమైపోతుంది, కింద పెట్టినా కింద అతుక్కుపోతుంది, అక్కడే ఉండిపోతుంది. నీ మహిమ ప్రయోగించి ఆకాశంలో ఎగిరినా ఈ శివలింగం నీకు దక్కదు. గుర్తుపెట్టుకోనగానే శివ లింగం ఇచ్చావు, లింగంతో పాటు నాకు ఇన్ని షరతులు పెట్టావా తండ్రి, అయినా సరే ఏదో రకంగా ఈ ఆత్మలింగాన్ని నేను లంకానగరానికి పట్టుకు పెడతానని భావించి బయలుదేరాడు. మూడు రోజులు ప్రయాణం తర్వాత ఇక్కడికి వచ్చాడనమాట. నిన్న మీరంతా గుళ్ళో నాతో పాటు క్యూలో కొంతమంది ముందు కొంతమంది వెళ్ళిపోయారు కదా, చెప్పా పెట్టకుండా కొందరు చెప్పి కొంతమంది వెనక్కి కొంతమంది ముందు కొంతమంది, ముందు ఎడుతున్నవాడు వెనక్కిలా కాలు ఎత్తితని వెనకున్నవాడు ముందుకు కాలుతో తోపు తోసి వెళ్ళారే. ఆ క్యూలో నిలబడినటువంటి ప్రాంతంలో లోపలికి వెళ్ళిన చూసిన మహాబలేశ్వర లింగం ఉన్నటువంటి ప్రాంతం దగ్గరకు వచ్చాడు. అప్పటికి సాయం సంధ్యా సమయం అవుతున్నది, సంధ్యావందనం చెయ్యాలి. ఇప్పటి వరకు వీడు అదృష్టం ఎలా కలిసి వచ్చిందని అడగరే, మూడు రోజుల ప్రయాణం. ఈ మూడు రోజుల ప్రయాణంలో నారదుడు కూడా వచ్చాడు, కాసేపు పట్టుకున్నాడు నమ్మకం కలిగించడానికి. ఇక్కడ దాకా వచ్చే ముందు ఏది మధ్యాహ్న సంధ్య అయ్యాక ఇక సాయం సంధ్యా సమయంలో నారదుడు అన్నాడు, నాకు చాలా అర్జెంట్ పని వచ్చింది, మళ్ళీ అయోధ్య ఆర్గనైజేషన్ట సంతోష్ ఫోన్ చేశాడు అని పరిగెత్తి గడిపోయాడు. అందులో దశమిట పునర్వసుట, ఈ జనాలంతా చివరి మూమెంట్లో టిక్కెట్లు ఇస్తున్నారట, ఈ టిక్కెట్లు ఎలా బుక్ చేయాలో తెలియక అని బకెట్ల బకెట్లతో కన్నీళ్లు కారుస్తున్నాడు అని పరిగెత్తి గడిపోయాడు. ఇంకేముంది, నారదుడు ఎలా వెళ్ళగానే వీడు ఇప్పుడు ఈ సాయం సంధ్యా సమయంలో ఎలా రాబాబు అనుకుంటున్నట్ట. ఈలోపు నారదుల వారు ఇక్కడ మధ్యాహ్నం మాయమైన ఆయన ఈ సాయం సంధ్యా సమయానికి మధ్యలో 4-5 గంటలు ఉంటుందిగా, 5 గంటలో గ్యాప్, ఈ సమయంలో విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. విఘ్నేశ్వర, ఈ ప్రపంచం ఎంత పాడైపోయిందన్నట్ట. అదేమిటి నారద, ఇప్పుడు పాడవడం ఏంటి, రావణాసుడు పుట్టడంతో పాడైంది కదా, కొత్తగా మళ్ళీ ఏదో చెప్పబోతున్నావు, ఏమి పుట్టుకో కానీ ధ్వని లేకుండా చెప్పవు కదా, ఏదో వ్యంగ్యంగా చెబుతున్నావు, ఉన్నదన్నట్టుగా చెప్పన్నట్ట. విఘ్నేశ్వర, ఈ ప్రపంచంలో నీకు తెలియకుండా ఎవడన్నా ఏదైనా పని చేస్తాడా అంటే చెయ్యకూడదు కదా, ఏ పని చేసినా నా పూజ చెయ్యాలి కదా అన్నాడు ఆయన. రావణుడు నీకు చెప్పకుండా, నీ పూజ చెయ్యకుండా, నీకు కుడుములు నైవేద్యం పెట్టకుండా ఆత్మలింగం పొంది లంకానగరానికి వెడుతున్నాడు, నీకు తెలియదుట, ఇంక నువ్వేం విఘ్నేశ్వరుడివి అన్నాడు ఆయన. వెంటనే విఘ్నేశ్వరుడు ఒకసారి ఇలా ఉర్రగొక్కుని, నిజమేనా ఇది, ఆశ్చర్యంగా ఉన్నది ఇది, ఆదవ పూజ్యో గణాధిపహ అని మా తండ్రి గారు చాటారు, అప్పటి నుంచి ఎవరైనా ఏ పని చేసినా ముందు నన్ను పూజిస్తారు, ఆత్మలింగం కోసం పెడుతూ నన్ను వాడు పూజించలేదా అనగానే, పసిపాపలా తయారయ్యావు నువ్వు, అందుకే అందరూ నీ దగ్గర లోకు అయిపోయారు, పనికి మాలిన గడ్డి పరకలతో గరికలతో నిన్ను పూజించేసి తపస్సు కొట్టేస్తున్నారు అంతను. ఈ విధంగా ఎవడికి వాడే ఒక గరికి పరక అక్కడ పారేసి అనుకున్న ఫలితాలు పొందితే ఆ విషయం నీకు తెలియకపోతే ఎంత ప్రమాదం అని జరిగిందంతా చెప్పాడు ఆయన. ఔరా రావణ, నన్ను నిర్లక్ష్యం చేయడమే కాక నేనెంత నా బతికెంత అంటావా, నీ సంగతి చూస్తాను అని ఆ రావణాసురుడు ఆత్మలింగాన్ని అక్కడికి ఎలా తీసుకెడతాడో నువ్వు చూద్దు కాని నారద అన్నట్ట. దానికోసమే నేను వచ్చాను, నేను చక్కగా ఆ దృశ్యం అంతా కన్నులో పండుగగా చూస్తానన్నట్ట. వెంటనే విఘ్నేశ్వరుల వారు, ఇదిగో ఇలా ఒక కుర్రాడు, నువ్వెప్పుడు వచ్చావు రోజు, వీడే విఘ్నేశ్వరుడు కాసేపు ఇలాంటి ఒక కుర్రాడుగా మారాడు, చక్కగా కొద్ది కొద్దిగా చుట్టూ వస్తున్న గుండు, మంచి నామం పెట్టుకున్నాడు, కాకపోతే చొక్కా లేదు ఆయనకి, బుల్లి బొజ్జ ఓ యజ్ఞోపవేతం వేసుకుని చెవులకు కుండలాలు పెట్టుకుని పాడుకుంటూ వచ్చాట. ఆవులు కాసుకునే కుర్రవాడి రూపంలో వచ్చాడు, గోపాల బాలుడి రూపంలో వచ్చాట. వాడు చక్కగా గోపాల బాల అని పాడుకుంటూ ఉంటే సరిగ్గా ఆ సమయానికి సంధ్యా సమయం అవుతుంది. ఇప్పుడు రావణుడికి ఆనందం కలిగింది, నారదుల వారు ఇంతవరకు సాయం చేశారు, ఇప్పుడు ఆ సాయం పోయిందనుకున్న సమయంలో వీడెవడో కొత్తగా ఖాయంగా సాయం చేయడానికి వచ్చాడు అనుకుని, నాయన బ్రహ్మచారి ఇలా రా అన్నాడు. బ్రహ్మచారి గారు వచ్చారు. బాబాబు నీకు పుణ్యం ఉంటుంది, సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఎదురుగుండా సముద్ర జలాలు బలింగానికి కాసేపు పట్టుకో అంటే, ఇంతోటి దానికి నేను పట్టుకోడు ఎందుకండి, అక్కడ నేల మీద పెట్టచ్చుగా అన్నట్ట. నేల మీద పెట్టకూడదు నాయన, అందుకే నిన్ను పట్టుకున్నాను, ఇది ఆత్మలింగం, శివుడి ఆత్మలింగం, నేల మీద పెడితే ఇక దక్కదు, ఎక్కడ పెడితే అక్కడే ఉండిపోతుంది, అందుకే నిన్ను నమ్మానంటే నాకు ఇస్తే మాత్రం నీకు దక్కుతుందని నమ్మకం ఏమిటి అన్నాడు వాడు. వాడు నిజమే చెప్పాడు అండి. అప్పుడు ఆయన అన్నాడు, లేదు ఆయన నీ మొహం చూస్తే చాలా ముచ్చటగా కనబడుతున్నావు, కాస్త తెల్లగా కూడా ఉన్నావు, అందంగా కనబడుతున్నావు, అందులో నిన్ను నమ్ముతున్నాను అనగానే సరే అయితే అన్నట్ట. ఈ శివలింగం చేతిలో పెట్టబోతుంటే శివలింగం చాలా బరువు, అది ఆత్మలింగాన్ని గణేశుడేనంత తేలికే మొయలేడు, అమ్మ బాబోయ్ మొయ్యలేని కింద పెట్టబోతుంటే ఆ రావణుడు గట్టిగా పట్టుకుని, లేదు నాయన శివలింగం ఇది ఆత్మలింగం, ఇది మొయ్యాలంటే ముందు పంచాక్షరి జపం చేయాలి, ఏదో ఒకసారి ఓం నమశివాయ అను అనగానే ఓం నమశివాయ అన్నాడు అనగానే తల తేలికైపోయింది. మీరు ఆశ్చర్యపోతారు, నమ్ముతారు కూడా. మా పీఠంలో ఈ అంతంత శివలింగాలు ప్రతిష్ఠించినప్పుడు ముహూర్త సమయం దాకా ఆ శివలింగం కదపలేరండి ఎవరును, కానీ ఆ ముహూర్తం టైంకి వచ్చేసరికి ఓం నమశివాయ అనగానే లోపలికి వచ్చేస్తుంది, ఎలా వచ్చేస్తుందో తెలియదు, ఎప్పుడు చూస్తూనే ఉన్నాం మేము. మొన్నటి మొన్న ఆ పుత్రదేశ్వర లింగ ప్రతిష్ఠ చేసినప్పుడు కూడా అంత పెద్ద లింగం కూడా ఆ ముహూర్త సమయం దాకా బాబోయ్ అని అందరికి అందరూ పడిపోతారు ముహూర్తానికి పెడుతున్నారని. కానీ అదేమిటో ముహూర్త సమయానికి ఆ పరమాత్ముడు యొక్క అనుగ్రహం అందులో సెట్ అయిపోతుంది. అదే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అంటే ఆయన నామస్మరణం చేస్తే శివలింగాన్ని మొయ్యగలం, ఈ యాత్రలను నిర్వహించడం పెద్ద లెక్క. అందుకని భగవన్నామం చెయ్యాలి. భగవంతుడిని నూటికి నూరు కోళ్ళు మనస్ఫూర్తిగా నమ్మండి, మీకు ఏది కష్టం కాదు. నేను ఇంత ప్రపంచంలో ఎప్పుడు పడుకుంటున్నానో ఎప్పుడు తిరుగుతానో తెలియట్లేదు, మీరు చూస్తున్నారు కదా నా షెడ్యూల్ అంతా. 4 రోజుల క్రితమేమో పీఠంలో ఉన్నామా, అంత పూర్వం దాకా యూరప్ కంట్రీసా, అంత పూర్వం అమెరికాయా, అంత పూర్వం కంచి వెళ్ళామా, ఆ తర్వాత ఇంకో చోట, ఎక్కడ పంచి కొడుతున్నామో ఎక్కడ కంచి కొడుతున్నామో ఎక్కడ నిద్రపోతున్నామో ఎక్కడ తింటున్నామో తెలియట్లేదు. అయినా ఇంత తిరుగుతూ కూడా మళ్ళీ మీకు ఉపన్యాసం చెప్పగలుగుతున్నామంటే అదే ఆ భగవన్నామస్మరణలో ఉన్న గొప్పతనం. గట్టిగా ఓ పూట బస్సులో ప్రయాణం చేసి రాగానే సాయంత్రం గుళ్ళోకి రాకుండా మంచం మీద పడుకుంటుందో ఆవిడ, ఏం చెబుతాం అంటే అది మన పరిస్థితి. అవునా, చూస్తున్నారు కదా మీరే, రైల్లో ప్రయాణం చేసి హాయిగా పడుకున్నాం మళ్ళీ ఇక్కడికి రాగానే మంచం ఎక్కుతున్నామే, కంచం తింటే మంచం ఎక్కుతున్నామే, ఓపిక ఉండడం లేదంటున్నామే. కారణం ఏమిటి అంటే నిజమైన భక్తి భగవంతుని మీద లేకపోవటమే. దృఢమైన భక్తితో నమ్మండి భగవంతుడిని, మీకు ఆరోగ్యం ఇవ్వకపోతే అడగండి. నేను ఆచరణలో పెట్టి మీకు చూపిస్తున్నాను అది. కాబట్టి ఈ రోజు నుంచి భగవన్నామం మనకు ఒక ఔషధం అన్నమాట. ఆ భగవన్నామం చేసి కుర్రాడు పట్టుకున్నాడు. పట్టుకుని అయితే రావణ ఒక నియమం ఉన్నది నాకు, నేను ఎక్కువసేపు ఇది మొయ్యలేను, నీవు సంధ్యావందనం చేసుకుంటూ అర్ఘ్యప్రదానం చేసుకుంటూ అక్కడే ఉంటే కుదరదు, ఓ దొరికింది కదా సముద్రాన్ని గంటల తరబడి ఆ కెరటాల్లో స్నానం చేయకు, నేను 3 సార్లు రావణాన్ని పిలుస్తాను, 3వ సారి పిలిచిన తర్వాత రాకపోతే మాత్రం ముచ్చటగా 3వ సారి పిలిచాక రాకపోతే లింగం నేల మీద పెట్టేస్తాను అన్నట్ట. రేపు కూడా అంతే, పొద్దుటే గ్రహణ స్నానం అయ్యింది అక్కడ గడదామని కూర్చుని గంటల గంటలు కూర్చుంటే మేమంతా బిచానా ఎత్తేస్తాం. కాబట్టి మీ అందరికీ 3 సార్లు ఓం నమ శివాయ అర్పిస్తాం. వీడు ఇలాంటి చిన్న విఘ్నేశ్వరుల చేత వాళ్ళు అరిచిన తర్వాత వచ్చేయాలి. మీరు అక్కడ గంటల గంటలు ఉంటే ఇక్కడికి వచ్చాక గురు దర్శనం ఉండదు, దానయోగాలు ఉండవు, పితృ కార్యక్రమాలు అయిపోతాయి. కాబట్టి మరీ ఎక్కువసేపు చేసుకోకుండా 1 గంట మ్యాక్సిమం. ఆ కెరటాల దగ్గరికి వెళ్ళేసరికి ఏమిటో తెలియదు, అందరికీ పిచ్చెక్కిపోతుందన్నమాట. ఆ జలం మీద నీటి మీద పిచ్చి అంటారు, గంగ వెర్రిలాగా. గంగను చూస్తే మనకి వెర్రి పుడుతుందిట, అలా స్నానం చేయబుద్దేస్తుంది అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత అయి బాబోయ్ అలసిపోయామని అంటారు మళ్ళీ. కాబట్టి అలా చేస్తే షెడ్యూల్ దెబ్బతింటుంది. అవునా, కాబట్టి మీరందరూ కూడా అక్కడికి వెళ్ళాక 1/2 గంట నుంచి గంటలోపు తొందరగా తెలుసుకుని ఇక్కడికి వచ్చేయాలి. కార్యక్రమాలు పూర్తయితే మళ్ళీ మీరు అక్కడ నుంచి ఎక్కడికెక్కడో తీసుకెడతారుగా, ఎక్కడికి తీసుకెడతారు బాబు, రేపేం లేదుగా, ఎల్లుండి తీసుకెడతారు. కానీ రేపు మధ్యాహ్నం తర్వాత ఆయన ఉండరు, మధ్యాహ్నం మీకు పితృ కార్యక్రమాలు పెట్టిన తర్వాత ఆయన పేరు ఒకసారి లేచి నిలబండి ఒకసారి. సాక్షాత్తు మా పండిత కుంజరుడు ఆయన, ఆయన ఆయనతో పాటు ఆయనకి పక్కన ఉంటారు చూడండి ఇద్దరును, లేవండి ఒకసారి. ఎంత అద్భుతం కాంబినేషన్ అంటే ఇలా ఉండాలి. వాళ్ళు రేపు పొద్దున మంత్రాన్ని మీకు ఇస్తూ ఉంటే అసలు ఆ కంఠాలు వింటే మీరు అంత ఆనందపడిపోతారు. రేపు నేను చెప్పడానికి మీరే ఎదురు కానీ మైకులో, అసలు వాళ్ళకి మైకులు ఎక్కర్లేదు, నాది టోన్ వాళ్ళది స్టోన్. మనకి గర్వకారణం అండి, ఇదివరకు కశ్యప్ గారు మనతో పాటు ఎప్పుడు వచ్చేవారు, ఈ మధ్యన కొంచెం చిన్న చూపు చూశారు అని నేను అనలేదు సుమా. మీరు అంటారేమోనని అనర్థం చెప్పబోతున్నాను. ఆ పక్కన ఉన్నాయనేమో పిఏ గారు ప్రధాన అర్చక్, ఈయనేమో ఆయనకు అన్నగారు అర్చకును. రేపు అద్భుతమైన కార్యక్రమం ఈ యోగం, ఈసారి అందరూ రావలసిన వాళ్ళంతా వచ్చారన్నమాట. అందులో సమయం మాత్రం విడిచిపెట్టకండి, సరేనా? 3 సార్లు పిలవగానే రాకపోతే కింద పెట్టేస్తాను లింగం, నేను పోయిన అంతసేపు అక్కర్లేదు నాయన, నేను చేసి వచ్చేస్తాను అన్నాడు ఆయన. తీరా వీళ్ళు ఆచమనం చేసి సంధ్యావందనం చేసే లోపే నారదుడు వచ్చి, ఏం విఘ్నేశ్వర ఇంకా లింగం పట్టు కూర్చున్నాం అన్నాడు. నాయన నారదా, ఇక్కడే నాకు పెద్ద సమస్య వచ్చింది. ఈ రావణాసుడు లింగం ఇస్తున్నప్పుడు లింగం పట్టుకుంటే నేను నీకు ఏదైనా కానుక ఇస్తానన్నాడు. ఏం కానుక కావాలని అడిగాడు. నేను కుడుములు ఇమ్మన్నాను. కుడుములు ఇస్తానన్నాడు కదయ్యా, లింగం కింద లేబెట్టనన్నట్ట. ఈ రావణాసుడు చాలా గొప్ప లంచగొండిగాడు. వాడు ఎవరన్నాడంటే, బాబు ఈ లింగం కాసేపు పట్టుకుని సంధ్యావందనం అయ్యేదాకా నీ చేతిలో పెడుతున్నాను, సంధ్యావందనం చేసుకొస్తాను, వచ్చాక నీకేం కావాలంటే అది ఇస్తానన్నాడు. వీళ్ళైతే చాకలెట్లు అడిగేవారు. ఆయనేమో నీకేం కావాలని అడిగితే, నాకు వినాయక చతుర్థి నాడు ప్రణవపీఠంలో తయారు చేసిన కుడుములు కావాలన్నట్ట. ఆ కుడుములు మెత్తగా నెయ్యేసి బాగా చేస్తారు, రుచిగా ఉంటాయి. ఆ మధ్యన ఒక ఆవిడ ఉండరం చేసింది, గుండ్రంగా ఉండరం చేసి వాళ్ళు ఆయన చేతిలో పెట్టింది. ఆయన కొంచెం నోట్లో పెట్టింది, ఇదేమిటి అన్నాడు. దాంతో ఇంకో ఉండరంతో రెత్తి మీద కొట్టింది. ఆయన ఇప్పుడు ఇంకా ఆసుపత్రిలో ఉన్నాడు. అది ఉండరం కాదు, గుండ్రాయి. కొంతమంది అదేం గుండ్రాలండి బాబు, ఉండరం నిజంగా చెబితే నమ్మరు, అది చిదిపితే అవ్వదు. ఇంకొంతమంది మైసూరు పాకం చేస్తారు. ఓరినాయను, అదేం మైసూరు పాకం రా బాబు, కుంకుడుకాయలు కొట్టుకోవడానికి రాళ్ళు లేవని మీరు వెంగట్టుకోకర్లేకుండా ఆ మైసూరు పాకం పట్టుకెళ్ళి ఇటుకెళ్ళి కుంకుడుకాయలు పటా పటా కొట్టుకోవచ్చు అనమాట. దేనైనా గోడకు వేకులు కొట్టుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. కాస్త మెత్తగా నెయ్యి చెయ్యాలి. పిసిని కొట్టితనంతో నెయ్యి అయిపోతే ఏమొస్తుంది అక్కడికి? అందులో చేయటం కూడా నేర్చుకోవాలి. ఆ ఉండరాళ్ళు ఇస్తానగానే ఈయన ఆనందపడిపోయాట. అందుకనే నారదుడు వచ్చి, ఏమిటి ఇంకా లింగం చేతితో పట్టుకున్నామంటే ఉండరం ఇస్తానన్నాడు పాపం. చూస్తూ వాడి లింగం కింద లేబెట్టినట్ట. కుడుములు చేతికి ఇస్తే పండగని అందుకే అన్నారు, నువ్వు వచ్చిన పని మర్చిపోతే ప్రమాదం. ఇప్పుడు ఉండరం ఇస్తానంటాడు కానీ ఇంత పూర్వం గుండ్రంగా నీ చుట్టూ తిరిగాడా? అంచేత నా మాట విని కింద పెట్టానట. అయితే పెట్టేస్తానన్నాడు ఆయన. నయ్యం, నేను ఉండగా పెట్టేవంటే వాడు నా ప్రాణం తీస్తాడు అని ఓ దండం పెట్టి పారిపోయాడు ఆయన. అలా ఉండాలి టెక్నిక్గా, ఎలా తప్పుకోవాలో నేర్చుకోవాలి కొన్ని సమయాల్లో. నారదుడు అలా వెళ్ళగానే రావణ అన్నాడు. వస్తున్నానన్నాడు ఆయన. మళ్ళీ రావణ అన్నాడు. సంధ్యావందనం అంటే ఇప్పటికి వెళ్ళినా, కొంతమంది సంధ్యావందనం చేస్తారు. అసలు ఏముంటున్నాడో తెలియదు, మంత్రం ఉండదు ఏముండదు, నోరిలా తిప్పుతాడు అయిపోయింది అంటాడు. 2 నిమిషాల్లో సంధ్యావందనం అయిపోతుంది. అంబాయాగం చేయించాడు ఆ మధ్యన ఒక ఆయన, 40 నిమిషాల్లో యాగం అయిపోయింది. ఆ యాగం చేయడానికి 3 గంటలు పడుతుంది మామూలుగా అయితే. మరి ఆయనకి 1 గంటలో 30 గంటలు అయిపోతుంది. మరి కొంతమందికి అదృష్టం అది, ఏమిటో తెలియదు కానీ అంత స్పీడ్గా ఏం చేస్తారో తెలియదు అనమాట. లలితా సహస్రనామం అమ్మ, నిజంగా ఇది వేళకోడంగా చెప్పట్లా, లలితా సహస్రనామం మ్యాక్సిమం 20 నిమిషాల కంటే ఎక్కువే పడుతుంది కదా. అటువంటిది 5 నిమిషాల్లో సహస్రనామ పారాయణ చేస్తారు కొంతమంది. శ్రీమహన్ రోజు కూడా అయిపోయింది. శ్రీ శివాశివ అసలు ఏం మాట్లాడుతాడో తెలియదు అనమాట వాడు. అలా ఎప్పుడు చేయకూడదు, స్పష్టంగా చేయాలి. రావణుడు ఏం చేసినా అంత బండగా స్పష్టంగా క్రమబద్ధంగా చేస్తాడు. అందుకే వాడు సంధ్యావందనం అర్ఘ్య ప్రదానం మెల్లిగా చూసుకుంటూ ఉంటే సమయం అయిపోతుంది, 2 సార్లు పిలిచాడు, 3వ సారి రావణ అని వాడు కంగారు పడి వచ్చే లోపు శివలింగం పెట్టేశాడు. ఇంకేముంది, శివలింగం నేల మీద దొరికిపోయింది. అదన్నమాట ఇప్పుడు ఈ మహాబలేశ్వర లింగం అంటే. దానికి ఆ మహాబలేశ్వర లింగం అనే పేరు ఎందుకు వచ్చింది ఇప్పుడు చెప్పుకుందాం మనం. ఆ లింగం అక్కడ పెట్టడంతో రావణాసుడు వచ్చి కంగారు పడిపోయి, ఓరి దుర్మారు కూడా ఎంత పని చేసేవరా అని లింగాన్ని ఎత్తపోతే అది అస్సలు కదలలేదు. దాంతో ఆ వటువుని 2 చేతులతో ఎత్తి నేల మీద పెట్టి నెత్తి మీద మొట్టిగా కొట్టాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నాడా, ఆ విఘ్నేశ్వరుడు నెత్తి మీద పొద్దునపూట అయితే లోపలికెళ్ళి ముట్టుకొని ఇస్తున్నారు. అప్పుడు చూడండి సరిగ్గా ఇక్కడ మొట్టిగా ఉంటుంది, గుంట ఉంది. గణపతి నెత్తి మీద గుంట ఏర్పడిపోయిందండి. వాడు అంత గట్టిగా కొట్టాడు. వాడు ఏం తింటాడు? నరమాంసం తింటాడు. అందుకే గట్టిగా కొడితే ఆ బలానికి గుంట పడిపోయింది అట్లా స్వామివారికి కూడా. అమ్మ బాబోయ్ అన్నాడే, గణపతికి ఇవి లెక్క కానీ వాడి దెబ్బను కావాలని సరదాగా తిన్నట్ట. వాడి లింగాన్ని పాడు చేసి అక్కడ పెట్టినందుకు తాను కూడా సరదాగా ప్రాయశ్చిత్తంగా దెబ్బ తిన్నాడు. ఇంతలో నారదుడు వచ్చి, ఇదేమిట ఈ కుర్రాడు కొడుతున్నావంటే, ఈ కుర్రాడు పరమ దుర్మార్గుడు, నా పాలిటి విఘ్నేశ్వరుడు అయ్యాడన్నట్ట. విఘ్నేశ్వరుడు అని కాదు, వాడే విఘ్నేశ్వరుడు అని నారదుడు లోపలనుకుని. ఇంతకీ ఏం జరిగింది అంటే, జరిగింది చెప్పాడు. రావణ ఎంత పొరపాటు చేసావు, నువ్వు ఎంత మూర్ఖుడివి కాకపోతే చిన్నపిల్లవాడి చేతిలో శివలింగాన్ని పెడతాడా, ఆత్మలింగాన్ని పైగా. సంధ్యావందనానికి అంతగా కావాలంటే తాత అంటే నేనే వచ్చేవాడు కదా అంటే, ఏం తాత, టాటా చెప్పి వెళ్ళిపోయి రాలేదుగా, మాటామంతి లేకుండా పోయావన్నట్ట. లేదు నువ్వు పిలిస్తే వచ్చేవాడిని, అనవసరంగా పిల్లవాడిని కొట్టగా అని పిల్లాడ పారిపో అన్నట్ట. వీడు పారిపోయాడు. అలా పారిపోయి విఘ్నేశ్వరుడు అదృశ్యం అయిపోయాట. అలా విఘ్నేశ్వరుడిని నిజానికి ఆయన రక్షించాడు ఏమిటి కానీ, ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు కానీ, అలా రక్షించినట్టుగా రక్షించి నారదుడు అన్నాడు, రావణ ఇక ఈ శివలింగం కదలదన్నట్ట. రావణుడు మొండాడు, దాని కింద చేయి పెట్టి బలంగా లేపాడు. ఎంత లేపితే శివలింగం పెరిగిపోతుంది, కిందకి దిగిపోతుంది. అందుకే ఇప్పుడు కూడా శివపురాణం ఉంటుంది, అందులో గోకర్ణేశ్వర మహిమని ఉంటుంది.
సప్త పాతాళముల కిందకి వెళ్ళిపోయింది అడుగు భాగం. అంత కిందకి అంతకంతకీ కిందకి దిగిపోయింది. ఇప్పుడు పైన కనపడుతున్న భాగమేమో సూక్ష్మ ఆత్మలింగం, ఆత్మలింగం అంతే ఉంటుంది. కింద మాత్రం ఏడు పాతాళముల కింద ఉన్నది. ఈ భూలోకం కింద భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, కింద అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళాలు. భూమితో కలిస్తే కింద ఏడు, భూమికి పైన ఏడు, వెరస మొత్తం 14 లోకాలు ఉన్నాయి. అందులో భూలోకానికి కింద అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళాలు, అంటే భూమితో కలిపి ఎన్నయ్యాయి? 7. ఈ 7 లోకాల కింద ఉంది అది భూమితో కలిపి. సప్త పాతాళ లోకస్థ అన్నారు. సప్త పాతాళ లోకస్థవయ్యేదిట లింగం. ఆ కిందకి వెళ్ళిపోయింది, అందుకే ఇంకది పైకి రాదు. ఇంకోవాడు బాధపడిపోయి ఈ శివలింగమును నా లంకా నగరానికి తీసుకువెళ్ళకపోతే అమ్మకిచ్చిన మాట తప్పినట్టే, దానివల్ల నేను బతికిన చచ్చిన వాడిని ఆత్మహత్య ఎక్కడే చేసుకుంటాను అని శివలింగానికి తల గట్టి కొట్టుకుని ఏడ్చాడు. మామూలు ఏడవడం కాదు, శివపురాణం చదువుతూ ఉంటే అంత దుర్మార్గుడైనా దుర్మార్గుడి మీద కూడా దాలి కలుగుతుంది మనకి. నిజంగా శివలింగం కనుక పాతాళానికి వెళ్లకుండా లంకా నగరానికి వెళ్ళుంటే ఇప్పుడు పురాణం చెప్పడానికి నేను, వినడానికి మీరు, ఆర్గనైజ్ చేయడానికి వాళ్ళ ఎవరు ఉండేవారు కాదు, గుర్తుపెట్టుకోండి. అంత దుర్మార్గుడు వాడు, అందరినీ చంపేసేవాడు వాడు, తప్పేవాడు బతకడు. అందుకే శివుడు మనల్ని అనుగ్రహించాడు, ఆ పాపాత్ముడిని అంతం చేయడానికి లింగాన్ని ఇక్కడ పెట్టాడు. నా కనుల ముందల్కు నీ కృపామృతార త్రావగాలేని నిర్భాగ్యుడైతీ, మాతకిచ్చిన మాట మాటి మాటికి దప్పి కులమును చెరచిన కొడుకునైతీ, గవనిలోకరు దల్చి గడప కావల నిల్చి ఆగ్రహింపంగ నేలా దయాళ. గవని అంటే కోట, కోట లోపలికి వచ్చేట, కానీ గడప దాటి లోపలికి రావట్లేదట. అలా ఉంది నా బతుకు, అనగా కైలాసాన్ని విడిచిపెట్టి నా చేతిలోకి వచ్చేవు కానీ నా కొమ్మంలోకి రావటం లేదు. ఇంత ఆగ్రహిస్తావా? నా కళ్ళ ముందు ఇంత కరుణారసాన్ని ఒలికిస్తున్న శివలింగాన్ని ఉంచుకున్నాను, కానీ ఆ శివలింగం నుంచి వస్తున్న అమృతాన్ని, కరుణారసామృతాన్ని తాగలేకపోతున్నాను. అమ్మకిచ్చిన వాట మాటి మాటికి తప్పాను అని ఏడ్చి దానికి తల కొట్టుకుంటూ ఉంటే వాడికి రక్తం బడబడకారి, ఆ రక్తంతో దానికి అభిషేకం అయిపోయింది. అప్పుడు శివుడు అమ్మవారితో గణపతితో సైతంగా ప్రత్యక్షమై, నాయన రావణ, ఈ క్షేత్రం చాలా గొప్పది, ఈ స్థలానికి గొప్ప ఆకర్షణ శక్తి ఉన్నది, ఆ ఆకర్షణ శక్తి వల్లే పరమ పవిత్రమైన కైలాసంలో మాత్రమే ఉండవలసిన నా ఆత్మలింగం ఇక్కడ ప్రతిష్ఠితమయ్యింది, దీనిని ప్రజలు చూసి తరించాలి. కృతయుగంలో ఎర్రగా ఉంటుంది, త్రేతాయుగంలో నల్లగా ఉంటుంది, ద్వాపరయుగంలో పీతవర్ణంలో ఉంటుంది, కలియుగంలో సూక్ష్మముగా ఉంటుంది, చిన్న లింగంగా ఉంటుంది, కానీ అపార జ్యోతిశక్తితో ఉంటుంది. కలియుగంలో మానవులకి లింగము కనబడి కనపడకుండా సూక్ష్మరూపంతో ఉండి అనుగ్రహిస్తుంది. కలియుగంలో ఒక్కసారి దర్శనం చేసుకుంటే 3 యుగములలో పూర్తిగా ప్రతిదినము దర్శనం చేసుకున్న ఫలితం కలియుగ వాసులకు మాత్రమే లభిస్తుంది. ఇది ఎంత అదృష్టం చూడండి. కృతయుగంలో 17,28,000 సంవత్సరాలు పూర్తిగా రోజు దర్శనం చేసుకోవడం వల్ల వచ్చే ఫలితం, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం, అన్నేళ్ళు ప్రతిదినము దర్శనం చేసుకోవడం వల్ల వచ్చే ఫలితం, 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగంలో ప్రతిదినము అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే వచ్చే ఫలితం, గ్రహణము నాడు ఒకే ఒక్క రోజున, ఏది గ్రహణ సమయంలో ఇక్కడికి వచ్చి జపం చేసుకున్నా, ఇక్కడికి వచ్చి ఆయన దర్శనం చేసుకున్నా, మీరు ఆల్రెడీ దర్శనం చేసుకున్నారు, ఇక జపమే మిగిలింది, దీనివల్ల ఇన్నాళ్లుగా దర్శనం చేసుకున్న ఫలితం కలుగుతుంది. ఏకంగా ఆలోచన నేను వెలిశాను, నీ పేరు మీదుగా అందరూ ఇక్కడికి వస్తారు, నేను తలుచుకుంటారు. మహాబలము కలిగిన వాడిని గనక ఇంత బలంతో నువ్వు పైకి లాగినా లేవలేదు గనక నన్ను మహాబలేశ్వరుడు అని పిలుస్తాను. మహాబలము కలిగిన ఈశ్వరుడు, ఎందుకంటే లింగం ఎంత ఉంటుంది కానీ ఎంత లాగినా రాదు. ఇది కలియుగాంతం వరకు ఉంటుంది. ఇక్కడ గ్రహణస్నాన సమయంలో నా దర్శనం చేసుకుని నా నామస్మరణం చేసి యథాశక్తి సువర్ణాదులు దానం చేసుకునేవాడు, బంగారం లేదని అప్పు చేయొద్దని పొద్దునే చెప్పాను మీకు, బంగారం దానం చేయలేనివాడు కేవలం వాగ్దానం చేసుకున్నా చాలు, ఏమీ లేకపోతే ఒక తులసి దళం పెట్టినా చాలు. నకుర్యాత్ దానం రుణం కృత్వ, అంటే అప్పు చేసి మాత్రం దానం చేయకూడదట. ఆ అడుక్కునైనా దానం చేయొచ్చు అని చెప్పాక పొద్దున కూడా మీకు అదే మాట మళ్ళీ చెబుతున్నది. ఎందుకంటే కొంతమంది అజ్ఞానంతో అప్పులు చేసి దానం చేస్తారు, అది మహాపాపం. అప్పు ఎప్పుడు చేయకండి, అది ముప్పే. మన దగ్గర ఉంటే చేస్తాం, ఓపిక ఉంటే చేస్తాం, లేకపోతే తోచింది ఎక్కడ పెడతాం. అది లేదనుకోండి, పరమాత్మ దానం చేసే శక్తి ఇమ్మని కోరాలట. యాచన చెయ్యొచ్చుటవాళ్ళు ఏమండి ప్లీజ్ అండి ఓ 10 కాసులు ఇవ్వండి అని అడుక్కుని ఏనావు కృష్ణుడు అడిగితే మాత్రం ఇవ్వకుండా ఉంటాడా జమీందారు? వాడికి బ్రహ్మాండమైన షాపు, ఆ షాపులో రోజుకి 10 కాసులు బంగారం దానం చేసేటటువంటి ఆదాయపు శక్తి వాడికి వచ్చుగాక అని దీవిస్తున్నాడు. అంటే మీరు అడగచ్చని వాటి నిజంగా ఉందని, అంటే నా ఆశీర్వచన వల్ల వాడికి అంత శక్తి రావాలి, అంత దానం చేసే శక్తి వచ్చుగాక. అడిగైనా దానం చేయాలి తప్ప అప్పు మాత్రం చేయకూడదు. ఇది మాత్రం కొంచెం దృష్టిలో పెట్టుకోండి. అవునా? అలా దానం చేసుకున్న వాడికి మహాఫలితం లభిస్తుందని చెప్పారు. అందువల్లే రావణుడు చాలా సంతోషపడ్డాడు. అప్పుడు ఆ విఘ్నేశ్వరుడు చూపించి ఈయన యొక్క విగ్రహం ఈ రూపంతో ఏది వటువుగా ఉన్నప్పుడున్న ఆయనకి గజముఖంతో ఒక రూపం ఇస్తున్నాను, ఆయన ముందుగా కనపడతాడు, ఆయనకి మొక్కులు చెల్లించి గరికతో పూజించి దర్శనం చేసుకున్నాక మహాబలేశ్వర దర్శనం చేయాలి తప్ప ముందుగా చేయకూడదట. అందువల్ల ముందు ఎప్పుడు విఘ్నేశ్వరుడు దర్శనమే చేయాలి. ఇక్కడ రావణ నీ కథ అంతా చెప్పుకుంటారు అని రావణుడికి ఆశీర్వచనం ఇచ్చి నీ చరిత్ర అమరమవుతుంది పొమ్మని ఆయన పంపేశాడు. తదనంతరం విఘ్నేశ్వరుడు, లోపల మహాబలేశ్వరుడు, అమ్మవారు తామ్రగౌరి అనే పేరుతో పిలువబడుతుంది, లోపల వీరభద్రుడు ఉంటాడు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉన్నది, సాక్షీశ్వరుడు ఉన్నాడు లోపల. లోపల శివుడు మనం క్యూలోకి ఎడుతూ ఉంటే ఎడంవైపునే ఉంటాడు సాక్షీశ్వరుడు. ఆయన క్యూలోకి ఎడకండి, ఎడంవైపు చూడండి, క్యూలోకి ఎడుతున్నప్పుడు అడగండి సాక్షీశ్వరుడు అంటే వీరభద్రుడికి ఆపోజిట్లో ఉంటాడనమాట. నిన్న చాలామందికి చూపించాను, చూసిన వాళ్ళు చేస్తండి, అబ్బో చాలామంది చూశారు. చూడని వాళ్ళు ఇవాళ రేపో ఇంకా ఎలాగో మనకి రహణ స్నానానికి సమయం ఉంది కనుక మహాబలేశ్వరుడి దర్శనం చేసుకున్నా చేసుకోకపోయినా ఆయన దర్శనం కంపల్సరీగా చేయాలి. విఘ్నేశ్వర దర్శనం అనంతరం ఆయన దగ్గరికి వెళ్ళండి, చెవులు ఇలా పట్టుకోండి, మీ గోత్రం పేరు చెప్పుకోండి, నేను వచ్చాను అని చెప్పండి, ఇక నరకం రాదు. ఆయన అనుగ్రహం ఉంటే భయంకర నరకం నుంచి విముక్తి కలిగి కైలాసమో వైకుంఠమో వస్తుంది. ఇవి చేసిన తర్వాత అప్పుడు రేపు గ్రహణ స్నానానంతరం అక్కడికి వెడతాం, మిగతా కార్యక్రమాలన్నీ ఎలా ప్రకారంగా ఏమేం చేయాలో అని చెబుతారు. పూర్వం సౌమిని అని పేరు కలిగిన ఒక ఆవిడ ఉండేది. ఆవిడ పేరేమిటి? ఒక పవిత్ర వంశంలో పుట్టింది. పెళ్ళైన కొద్ది రోజులకే భర్త పోయాడు. భర్త పోయాక ఏం పూర్వజన్మ కర్మవు కానీ ఆ చుట్టుపక్కల కొంతమంది పాపాత్ములు ఆవిడని ఒక దిక్కుమాల వృత్తిలోకి, వ్యభిచార వృత్తిలోకి దింపారు. పోనీ అదొకటైనా వాళ్ళతో కలిసి తాగింది. మద్యం, మాంసం, వ్యభిచారం ఈ అన్నిట్లోకి దిగిందిట. మహాపాపాలు చేసింది. ఒక పరమ నీచుణ్ణి పెళ్లి చేసుకుంది. చాలా పెద్ద కథ, క్లుప్తంగా చెబుతున్నాను. ఇది మహాబలేశ్వర మహిమలో శివపురాణంలో 3వ ఖండంలో ఉంటుంది. 8వ ఖండంలో 3వ ఖండం. గురువుగారు చెప్పిన శివపురాణం, సంపూర్ణ శివపురాణం వింటే అలాగో తెలుస్తుంది, వినని వాళ్ళు కొత్తగా వినండి ఒకసారి. ఈ పాపాత్మురాలకి క్రమక్రమక్రమంగా తాగుడు పెచ్చ పెరిగిపోయింది. 40 ఏళ్ళు వచ్చేసరికి అది బుడ్లు బుడ్లు తాగేసేదిట. బుడ్లు అనకూడదు, కొండలు కొండలు తాగేది. దానికి జనాల ఘోష ఎక్కువైపోయింది, జనం తిట్టడం మొదలెట్టారట. అందుకని అడవిలోకి వెళ్ళి ఓ బోయవాడు ఒక నీచుడిని పెళ్లి చేసుకుని అడవిలో మకాం పెట్టింది. ఆ గుడిసె దగ్గర ఓ పశువుల శాల పెట్టుకుంది. తాగడానికి పాలు కోసమేమో ఆవులు, మాంసం కోసం మేకల మంద పెట్టుకుంది. రోజు మేక వేయవలసిందే, కొర్బా నీ కొర్బా నీ కొర్బా అని అని పాడుకుంటూ వేసేయటమే. ఓ మేక మేక తినేసేదిటండి, ఓ కుండ తాగేది. చంపడంలో కూడా పరమ క్రూరం అనమాట. తురకాలు చంపుతారు సరే, అంత క్రూరంగా ఎవరు చంపలేరు బాబోయ్, అందుకే వాళ్ళ పేరే తురకలు. అలా చంపేసేది. ఒక రోజున రాత్రిపూట మద్యం ఎక్కువ తాగింది. ఆ తాగిన వెహికల్లో దానికి మాంసం తినాలనిపించింది. ఇంట్లో మాంసం లేదు. ఒక కత్తి పుచ్చుకుని చీకట్లో పశువుల శాలలోకి వెళ్ళింది. అక్కడ మేక అనుకుని ఆవు దూడను కొట్టి చంపేసింది. ఆవు దూడ తల తెగిపోయింది ఒక దెబ్బకి, కత్తి దెబ్బకి. ఒక్క దెబ్బకి ఆవు దూడ తల నరికేసిందిట. ఆవు అంబా నరిస్తే ఎందుకో తెలియకుండా అప్రయత్నంగా శివశివ అంది. ఇది మామూలుగా శివశివ అందు, ఆ పూట దాని నోట ఉంటే శివశివ అని వచ్చింది. తీరా చూస్తే ఆవు దూడ కొంచెం భయం వేసిన తాగుడు మైకంలో ఆ చర్మం తీసేసి ఆవుదోడ మాంసం వండుకొని శుభ్రంగా కలుతో తినేసింది. ఆ మొగుడు వచ్చాడు. వాడు ఎంత క్రూరుడైనా, వాడు కిరాతకుడైనా, వాడికి మాత్రం ఈ భార్య చేసిన పని చికాకు కలిగించింది. ఏమే దిక్కుమాలిన ద్వారా ఎంత పవిత్ర వంశంలో పుట్టేవి, అటువంటిది ఆవుని ఎలా చంపేసేవి అంటే చీకట్లో ఏం తెలుస్తుంది నాకు, మాంసం పెచ్చనాకు ఎక్కువ, మసాలా పెట్టుకుని వండుకుందాం అనుకుంటే మాంసం కనపడలేదు, నువ్వేం కనపడ్డావు కాదు ఆ సమయంలో, అందుకే కత్తితో కొట్టాను, అది దూడని నాకేం తెలుసు, అదే మేక అనుకున్నాను అందిట. వసే ఎటువంటి దుర్మార్గుడు కూడా ఆవులను చంపడు, కటిక వాళ్ళే పాలు ఇవ్వని ఆవులు చంపుతారు తప్ప దూడలు చంపరు, అటువంటిది ఆవు దూడని ఎలా చంపేవి అన్నాడు వాడు. కాలం గడిచింది. చివరి రోజుల్లో చేసిన మహాపాపం అనుభవించక తప్పదు కదా ఎవడైనా, మహాపాపాలు ఇక్కడే అనుభవిస్తూ ఉండే. అత్యుత్కటై పుణ్యపాపై యహైవ ఫలమశ్రుతే, బాగా ఎక్కువగా చేసిన పుణ్యపాపాలు చచ్చాక నరకంలో కదా ఇక్కడే అనుభవిస్తాను, అందుకని ఎక్కువ పాపాలు చేయొద్దని లక్ష్యాలు చెబుతున్నాను నేను. మహాపాపాలు చేస్తే చచ్చాక అనుభవించం, ఇక్కడే మంచం మీద అలా పడి మలమూత్రాలు విడిచిపెడుతూ తిండి పెట్టేవాడు లేక చూసేవాడు లేక నరకయాత్ర అనుభవించి తెచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ పాపాత్మురాలు 10 సంవత్సరములు మంచం మీద తీసుకుని 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 తెచ్చింది, చచ్చిన తర్వాత అనేక శిక్షలు పొందింది, చిట్ట చివరికి ఎన్నో జన్మలు ఎత్తెత్తి ఒక చండాల స్త్రీగా పుట్టింది. ఈ పూర్వజన్మ పాపం వల్ల పుట్టడంతో కుష్ఠరోగంతో పుట్టింది, దానితో కళ్ళు లేవు, గుడ్డిది కుష్ఠరోగం. దాంతో ఇంట్లో వాళ్ళకి విసిగెత్తి, ఏమిటో దగ్గు వస్తుంది ఇక్కడ, విసిగెత్తి చిచ్చి మేము నిన్ను పోషించలేమని ఇంట్లోంచి గెంటేశారు. ఏం చేయాలో తెలియక పాపం బాబు గుడ్డిదాన్ని అని ఒక కర్ర పోటేసుకుంటూ అడుక్కోవడానికి వెళ్ళేది. పోనీ గుడ్డిదైతే అడుక్కునేవాళ్ళు ఏదన్నా వేస్తారు, ఎంత యాచకుల మీద ప్రేమ ఉన్నా దీని రోగాన్ని చూడడం వల్ల అందరూ అసహ్యించుకునేవారు టెండోయ్. కేవలం గుడ్డిదైతే దాని బతుకు బాగానే ఉండేది, ఒళ్ళంతా పుళ్ళు పడిపోయి రసికారిపోయి మచ్చలతో వికృతాకారంగా దుర్వాసనతో ఉన్న దాని శరీరాన్ని చూచి అందరూ అసహ్యించుకుని ఏ దగ్గరికి రాకు అని గెంటేసేవారు. అది బాబు అని అడిగితే వేద్దామనుకున్నవాడు కూడా ఏదో డబ్బో లేకపోతే ఆహారమో వేద్దామనుకున్నవాడు ఆ వాసన తట్టుకోలేక దూరంగా వెళ్ళిపోయేవారట. అందువల్లే అంత మహాపాపాలు చేయకూడదు. అసలు కథ చదువుతుంటే నాకే భయం వేస్తుంది. అనుక్షణం అందుకే పరమేశ్వర నామస్మరణం చేసుకోండి ఆయనలారు, ఎందుకు వచ్చింది అలాంటి పాపాలు వాళ్ళ చివరి క్షణాలు అనుభవించలే కాదు వచ్చే జన్మ అంటూ ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. చివరికి దానికి 40 ఏళ్ళు వచ్చాయి. మామూలు నరకం కాదు, భూలోకంలో నరకం అనుభవించింది. ఇలా ఉండగా ఆ బోయపల్లిలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ చండాల వాటికలో ఉన్నవాడు కొంతమంది తీర్థయాత్రలకు బయలుదేరారట. మేము గోకర్ణం వెడుతున్నాము అన్నారు, శివరాత్రి పర్వదినానికి గోకర్ణం వెడతామన్నారట. ఆ మాట దాని చెవిని పడింది. వాళ్లతో వస్తే వాళ్ళు రానివ్వరు, అందుకని చెప్పా పెట్టకుండా దీనికి శబ్దాన్ని పెట్టి నడవడం వచ్చు కనుక గుడ్డివాళ్ళకి ఆ శక్తి ఇస్తాడు అంటే భగవంతుడు చాలా గొప్ప శక్తి ఇస్తాడు, ఎంత గొప్ప వినికిడి శక్తి ఉంటుందంటే అలా సూది పెడితే కూడా కనిపెడతారు, ఆ శక్తి ఉంది. అందుకని వాళ్ళు నడిచెడుతూ ఉంటే కర్ర పోటేసుకుంటూ వాళ్ళు వెంటబోయింది. ఇది ఎక్కడ దొరికిందిరా బాబు, ఈ కుష్ఠరోగిణి, ఈ గుడ్డిది, మనమేదో తీర్థయాత్రకు పోతుంటే ఇది కూడా పొడొస్తోంది, రామేశ్వరానికి వెళ్ళి ఇది వదిలేటట్లేదు అని తిట్టుకుంటూనే వాళ్ళు రానిచ్చారు బాబు. అంటే దాని మీద ద్వేషం కాదు, ఆ వాసన తట్టుకోలేక ఆ రోగం తమకు ఎక్కడ వస్తుందో అనే భయంతో తిట్టుకునేవారట. మొత్తం మీద వాళ్లతో పాటు నడచి 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 ఇక్కడికి వచ్చింది మహాబలేశ్వరం. దీనికి మహాబలేశ్వరం కూడా పేరు, కాకపోతే మహాబలిపురం ఒకటి ఉండడం వల్ల గోకర్ణ క్షేత్రం అని ప్రత్యేకంగా పేరు పెట్టారు. ఆ గోకర్ణం ఎక్కడుందో తెలుసా మీకు, ఇక్కడ రామదేవుడి గుడి ఉంటుంది ఇలా వెడితే కొండ మీద, ఆ కొండ మీద జలపాతం ఉంటుంది, ఆ జలపాతం దగ్గర రాముడి గుడి పైన భరతుడి గుడి ఉంది. మీరు చూసిన వాళ్ళు ఉంటే చేయొద్దండి, కొండ మీదకి జలపాతం దగ్గర వెళ్ళారా, అక్కడ రామాలయం దగ్గర మెట్లు ఉన్నాయి పైకి వెళ్ళారా, అక్కడ శ్రీరాముడి తమ్ముడు భరతుడు ప్రతిష్ఠించినటువంటి లింగం ఉంది, దానికి భరతేశ్వర లింగం అని పేరు. అక్కడ రాముడికి ఆలయం ఉంటుంది, అది రామేశ్వరం. అక్కడే ఒక ఆవుతల ఉంటుంది, కొండ గర్భంలో నుంచి ఆవుతల కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని మళ్ళీ దాన్ని కొత్తగా రాయితో కొత్త మూతి చేసి పెట్టారు, పూర్వం పాతది ఉండేది. అది గోకర్ణం, గోముఖం అంటే అది, ఆ నోట్లోంచి నీరు వస్తూ ఉంటుంది కొండ గర్భంలోంచి, అందుకని దీనికి గోకర్ణ క్షేత్రం అని పేరు. మన అదృష్టం బాగుండి శిథిలమైపోయినప్పుడల్లా మళ్ళీ ఇంకొక గోవు ముఖాన్ని ఎవరో ఒకళ్ళు అక్కడ చెక్కుతున్నారు. ప్రాచీన కాలంలో అయితే కొండ గుహలోనే ఉండేదన్నమాట, అది అద్భుతంగా నోట్లోంచి నీరు వస్తూ ఉంటుంది, దానివల్ల దీనికి గోకర్ణం అని పేరు వచ్చింది. ఈ మహాబలేశ్వర శబ్దానికి అనుమానం ఉంటుందనే ఉద్దేశంతో క్షేత్రమునకు గోకర్ణ క్షేత్రమని శివుడికి మహాబలేశ్వరుడని పేరెట్టారనమాట. ఇక్కడ దాకా వచ్చిందండి. గణపతి గుడికి పక్కనే ఒక శివలింగం చూసారా మీరు? గణపతి గుడికి ఎదురుగుండా చూసారు ఎవరన్నా? మీలో చూసిన వాళ్ళు చేస్తాడు. దాని చుట్టూత ఇనప ఫ్రేమ్ కూడా పెట్టారు కదా. ఆ లింగానికి ఉన్న ఒక ప్రత్యేక శక్తి ఒకటి ఉన్నది తెలుసుగా మీకు. రావణాసురుడు ఏడుస్తూ ఉంటే అప్పుడు మళ్ళీ బ్రహ్మగారు వచ్చి, రావణ నువ్వు తాకి నాకు ఇయ్యని ఒక లింగాన్ని సృష్టించి ప్రతిష్ఠించాడు. అది బ్రహ్మంతటి వాడు సృష్టించిన లింగం ఉండేది, బ్రహ్మంతటి వాడు ప్రతిష్ఠించిన లింగం. దానివల్ల రావణుడికి నరకం రాకుండా తిరిగి వైకుంఠం వచ్చింది. ఎందుకంటే జై విజయుల్లో ఒకడు కనుక. గణేశ్వరుడు గుడి దాటి ఆ శివలింగం ఉన్న చోట అక్కడ కూర్చుందండి అది. ఇంకా అక్కడ నుంచి నడవలేకపోయింది. పైగా గుళ్ళోకి ఎవరూ రానివ్వట్లేదు, వాసన తట్టుకోలేక రానివ్వడం లేదు. తెల్లవారితే శివరాత్రి, అక్కడ కూర్చునేది ఏడుస్తూ ఆకలి తట్టుకోలేకపోతున్నాను బాబు అయ్యిందిట. ఆ సమయంలో అటుక పెడుతున్నవాడు, వాడి చేతిలో మారేడాకులు గుత్తి ఉన్నది, గుత్తి చేత్తో ఉంది. ఇదేమో బాబోయని కాళ్ళు పట్టుకుంటే చీ అని విదిలించుకుని, అయ్యే కుష్ఠరోగం ఉన్నది కాళ్ళు పట్టుకుంటుందని జుగుప్సతో విదిలించుకుని ఈ చేతిలో ఉన్నటువంటి మారేడాకుల గుత్తి దాని మీద విసిరాడు. దానికి ఇద్దామని కాదు, ఈ కుష్ఠరోగిణి దాని చేతులేమో అసహ్యంగా ఉన్నాయి, అవేమో ఆ చేతులు తన కాళ్ళు తాగుతున్నాయి, నాకు ఆ రోగం వస్తుందనే భయంతో అసహ్యంతో జుగుప్సతో చికాకుతో దాన్ని విదిలించుకుని చేతిలో ఉన్నటువంటి ఈ మారేడాకులు గుత్తి శివుడి మీద వేద్దాం అనుకున్నవాడు అలా దాని మీద విసిరాడు. అది దాని దోసిట్లో పడింది. అదే అనుకుంది వాడు, ఏదో వేశాడు ఏదో తినడానికి మనకొస్తున్నారు ఇలా తడివి చూసుకుంది. చూస్తే అందులో కాయలు లేవు, ఆకులు తప్ప. నా బతుకు ఇలా ఉంది, చివరికి నేనంటే అందరికీ లోకు అయిపోయాను. ఏ పండు లేక కొబ్బరి చెక్క వేయకుండా ఈ ఆకులు గుత్తేసాడు ఎవడో దుర్మార్గుడు అని ఆకులు గుత్తి పక్కకి విసిరింది. ఆ పక్కనే ఉంది బ్రహ్మ ప్రతిష్ఠించిన లింగం ఉంది. ఇప్పుడంటే అక్కడ ఇనప కడ్డీలు ఉన్నాయి కానీ అప్పుడు ఇనప కడ్డీలు లేవు, కేవలం లింగమే. ఆ లింగం మీద పడింది. శివరాత్రి పర్వదినం నాడు మరికొద్దిసేపట్లో రాత్రి అర్ధరాత్రి అవుతుందనగా పగటిపూట దాని చేతిలో ఉన్న మారేడాకుల గుత్తి దాని మీద పడింది. గోకర్ణ క్షేత్రంలో ఆ బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన లింగం కానీ లోపల ఉన్న సాక్షీశ్వర లింగం మీద కానీ ఈ రెండు లింగాల్లో ఏదో ఒక లింగం మీద ఒక్క ఆకు వెయ్యండి, ఒక మారేడాకు, దాని ఫలితం మీకే తెలుస్తుంది. 3 కోట్ల జన్మముల మహాపాపములు పోతాయట. ఇప్పుడు ఈ కథ మళ్ళీ మీకు ఎందుకు చెప్పానంటే, రేపు మీరు అందరూ గ్రహణస్నానం చేస్తున్నారు కదా, గ్రహణస్నానం అయిన తర్వాత మహాబలేశ్వరుడు లింగాన్ని దర్శనానికి ఏమి వెళ్ళక్కర్లా, సాక్షీశ్వరుడి దగ్గర కానీ, ఇప్పుడు మీకు చెప్పిన గణపతి దగ్గర ఉన్న బ్రహ్మ ప్రతిష్ఠిత లింగం దగ్గర కానీ వెళ్ళండి. ఒక కాకు, అది మారేడాకు కానీ లేకపోతే గరిక కానీ పువ్వు కానీ ఏదో ఒకటి అక్కడ వెయ్యండి. శివుడి మీద పడదేమో అని బెంగెట్టుకోకండి. సాక్షీశ్వరుడు అయితే డైరెక్ట్గా మనమే పెట్టేయచ్చు, ఈ లింగం మీదకి ఇలా విసరండి చాలు. ఆ తర్వాత మీకే తెలుస్తుంది, కొద్ది రోజులు పోయాక ఎంతో ఆనందం కలుగుతుంది, మనస్సంకల్పాలన్నీ నెరవేరుతాయి. ఇవన్నీ ధర్మ సూక్ష్మములు, పురాణములలో చెప్పబడిన సూక్ష్మములు, వినండి. పరమ పాపాత్మురాలు ఆకులు తినడానికి పనికిరావని విసిరితే శివుడి మీద పడ్డంతో శివుడికి బ్రహ్మానందం కలిగింది. ఆ క్షణమే కైలాసం నుంచి దివ్య విమానం వచ్చింది, అది కింద పడిపోయింది. దాని శరీరం చూస్తూ ఉండగా అందమైన జయా విజయులు ఉంటారే పార్వతి పక్కన, అలాంటి ఒక స్త్రీ రూపంగా మారిపోయిందిట. జనం అందరూ చూశారు, ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ విమానంలో వచ్చినటువంటి ప్రమథగణాలు అన్నారు, ఈ మహాబలేశ్వర ప్రాంతంలో పర్వదినాలు, పర్వదినాలు అంటే ఏమని చెప్పాను మళ్ళీ మీకు అనుమానం రాకుండా, గ్రహణములు, ఏకాదశులు, సంక్రాంతులు, శివరాత్రులు, మాస శివరాత్రులు, ఇవన్నీ పర్వదినములు. పర్వదినములలో ఈ బ్రహ్మ ప్రతిష్ఠిత లింగం మీద ఒక్క ఆకు వేసిన వాడు అనేక జన్మల పాపముల నుంచి విముక్తి పొందుతాడు. ఇది పూర్వజన్మలో మహాపాపాలు చేసి ఈ రోగంతో వచ్చింది, ఆ రోగం పోయింది, దీని శరీరం ఇక్కడ పాత శరీరం పోతోంది, కొత్త దివ్య శరీరం వస్తోంది, ఇది ఈ క్షణం నుంచి కైలాసానికి వస్తోంది, మీ అందరికీ ఇంకా ఆయు ఉంది కనుక మీకు శరీరం విడిచిపెట్టాక అలాంటి యోగం పడుతుంది, కాబట్టి మీరు పూజించండి అని ప్రమదగణాలు చెప్పి ఆవిడ పట్టుకుపోయారు. పరమనీచురాలకు కూడా సద్గతినిచ్చిన దివ్యక్షేత్రం ఇది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈసారి ఇక్కడికి తీసుకొచ్చాం. ప్రతి సంవత్సరమో ఒక్కోసారి, ఒక సంవత్సరం రాకపోయినా రెండో సంవత్సరం ఎప్పుడొకప్పుడు గ్రహణాలు వస్తున్నాయి. మీరు ఎలాగో సత్సంగంలో ఉన్నారు, వద్దిపతి సత్సంగంలో ఉన్నవాళ్ళు అంటారు, ఒకసారి చేస్తండి, దాదాపు ఉన్నారు. ఎవరైనా లేకపోతే ఆ సత్సంగంలో మీ నెంబర్ని ఇచ్చి చేర్చమనండి. చేరిస్తే మీకు లాభం ఏంటంటే ఏ యాత్ర ఎక్కడుందో తెలుస్తుంది. ఇప్పుడు ఈ గోకర్ణానికి వచ్చాం, నెక్స్ట్ మళ్ళీ మనకి రాబోయేటటువంటి గ్రహణ సమయంలో ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి తీసుకెడతాం. రేపు భాద్రపద పూర్ణిమ, ఎప్పుడు పూర్ణిమకు ఒక మహాకార్యక్రమం పెట్టాం. ఏమిటది? భాగవత సప్తాహం ద్వారకలో చేసి అక్కడ బంగారపు సింహాసనం చేయిస్తున్నాం. ఆ సింహాసనం మీద భాగవతాన్ని పెట్టి పూజించే యోగం కలుగుతుంది. ఇప్పటి నుంచి ప్రిపరేషన్గా ఉంటే ఆ సమయంలో మనకి ఏమన్నా పనులు ఉంటే పోస్ట్ పోన్ చేసుకుంటాం. సప్తాహంలో పూర్తిగా పాల్గొండి. పాల్గొలేని వాళ్ళు కనీసం మరీ తీవ్రమైన పనుల ఒత్తిడిలో ఉన్నవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారంటే ఆయనకి పోవాలని పనులు ఉంటాయి. సురేష్ కుమార్ గారికి ఏమో సెలవులు ఇవ్వట్లేదు ఈ మధ్యన, అయినా పాపం గురువు గారిని తలుచుకుని వచ్చేస్తున్నాడు. ఆయనకి కేశవికి పెద్ద సమస్య, ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రాలేరు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఓ మినహాయింపిద్దాం, వాళ్ళకి మాత్రమే, అందరికీ లేదు మినహాయింపు. ఆ పూర్ణిమ నాడున వచ్చి సింహాసనానికి కాసేపు మోసి ఆ పూజ చేసి వెళ్ళిపోవచ్చు చాలు. అటువంటి కార్యక్రమాల ప్రభావం ఎంత ఎంత కదా, నేనేం చెప్పినా ప్రామాణికం లేకుండా చెప్పను. మొన్న కూడా మీకు భాగవతంలో చూపించారు కదా విషయం, పురాణములలో లేని సొంత పెత్తనంతో కూడిన ఏ పని మేము చేయలేదు, మేము చేసినవన్నీ వేదవ్యాసుల వారో వాల్మీకో పరాశరుడో అగస్త్యుడో ఎవరో ఒకరు చెప్పినవే చేస్తున్నాం, అవన్నీ ప్రామాణికములు. అలాంటప్పుడు రండి, అవకాశం ఉన్నంత వరకు ప్రయత్నం చేయండి. అందరూ అన్ని వేళలా రాలేరు. ఈ కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు అయితే మళ్ళీ ఇంకోసారి గుర్తుపెట్టుకోవాలి, పాల్గొన మాసంలో అమ్మాయి పునర్వసు నక్షత్రంతో కూడిన దశమి తిథి. అది ఎప్పుడైంది ఈసారి? 2024లో మార్చి 19 అయింది. అది సప్తాహంలో ఒక 4వ రోజు అవుతోంది. అంటే 3 రోజులకి మధ్యమ దివసంలో ఆ రోజు స్నానంతో పాటుగా సీతారామ కళ్యాణం కూడా జరుగుతుంది. ఇక్కడితో ప్రస్తుతానికి ఈ మహిమానం తెలుసుకున్నాం. ఇంకేమైనా మీకు అనుమానాలు ఉంటే ఒక్కళ్ళు మాత్రమే, అందరూ ఒకేసారి కాకుండా, లేనాయన అది అనుమానం అయ్యి ఉండాలి, ధర్మ సందేహం అయ్యి ఉండాలి. ఇందాకే చెప్పాను కదా, ఈ ప్రాంతానికి ఆకర్షణ శక్తి ఉంది భూదేవికి, అందుకే ఈ పశ్చిమ ప్రాంతం శక్తి ఆయన ఇచ్చానని చెప్పాడు. నీకు మళ్ళీ మొదలుకొచ్చావు. ఈ ప్రాంతంలో మాత్రమే భూదేవికి అంత ఆకర్షణ శక్తి ఉంది. ఇట్లా నాన్న తపస్సు చేసుకునేవాళ్ళు కదా ప్రారంభంలో చెప్పాను, ఇంకొకసారి దృష్టిలో పెట్టుకుని, కొన్ని కారణాలకు రీజన్ ఉండదు ఎందుకో శివుడికి అక్కడికే రావాలని కూడా అనిపించవచ్చు. ఇప్పుడు గురువు గారు ఉన్నారు, ఏలూరులోనే పీఠం ఎందుకు పెట్టారు నాకు తెలియదు. ఆ పీఠం అక్కడ పెట్టించాడు దేవుడు అంతే. ఇంకా బ్రాంచీల్లో అన్నీ తలచోటగా పెడుతూ ఉంటాయి. కొద్ది రోజుల్లో మీకు ఇంకో శుభవార్త, కుంట్లూరులో ఏలూరుని మించిన గొప్ప పీఠం పెట్టబోతున్నాం. దానికి ఆ పీఠం తయారైతే గురువు గారు ఏలూరు పీఠాన్నేమో పిఏ గారికి వదిలేసి ఆయన ఎక్కడికి వచ్చేస్తాను. ఇప్పుడే పెట్టేమంటావా? ఆయన కుంట్లూరులో ఇప్పుడే పెట్టేయమంటున్నాడు. సరే నాయన, నీ మాట కాదు నాన్న. దానము అంటే వస్తువులను మనం కష్టపడి సంపాదించినటువంటి ధనము, వస్త్రము, బంగారము, వెండి, ఇటువంటి వస్తువులను ఇతరులకు ఇవ్వడానికి దానం అంటారు. ధర్మం అంటే అది కాదు, ధర్మం అంటే ఆచరించవలసింది. అంటే భార్యకు ఒక కర్తవ్యం ఉంది, భర్తకు ఒక కర్తవ్యం ఉంది. భర్త అంటే ఏంటి? భార్యని జాగ్రత్తగా చూడాలి, పిల్లల్ని రోజు స్కూల్కి తీసుకెళ్ళాలి. భార్యని పిల్లల్ని ఇంట్లో వదిలేసి పిల్లల్ని నువ్వే బండి మీద తీసుకెళ్ళు స్కూల్కి, నేను మాత్రం వేరే గ్రహణ స్థానానికి వెళ్తానంటే కుదరదు. ఓసారి భార్య వెళితే ఓసారి భర్త వెళ్ళాలి. ఇలా ఎవరి పనులు వాళ్ళు చేస్తే ధర్మాలు. అలాగే ఇప్పుడు వీళ్ళకు ఒక ధర్మం ఉంది, మీ రూములన్నీ జాగ్రత్తగా చూడవలసిన ధర్మం అయింది. గురువుగారి రూములకు నీళ్ళు వస్తాయో లేదో చూడవలసిన బాధ్యత వాళ్ళది, అది వాళ్ళ ధర్మం. అవునా? అందువల్ల ఆచరించవలసినవి ధర్మములు ఏంటి, ఆచరించి తీరవలసినది ధర్మం. అది కూడా శాస్త్రాలు పెద్దలు చెప్పారు. మన కష్టపడిన వస్తువులు ఇవ్వాల్సింది దానం అనమాట. ఇప్పుడుగా దానం రేపిద్దాం, కూర్చో రేపిద్దు కానీ ఇప్పుడే ఇచ్చేస్తానంటే ఎలాగ? అవి తర్వాత చూద్దాం, నీకు ఇవన్నీ ఇప్పుడు, ఎందుకంటే అవి పురాణంలో చెప్పేద్దాం. ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి, అవన్నిటిని ఇప్పుడు పురాణాల రూపంలో చెప్పాలంటే తల ప్రాణం తక్కువ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మనం గోకర్ణానికి వచ్చాం కాబట్టి ఏమిటమ్మా, అసలు విచిత్రం అంటే తెలుసిన, ఇచ్చిన వాడికి పుచ్చుకున్న వాడికి అటు ఇటు 7 తరాల వాళ్ళని ధరింపజేస్తుంది అంటే. ఇప్పుడు ఆవిడ అనుమానం ఏంటంటే బంగారం దానం చేస్తే నా ఒక్కదానికేనా అని. అదే నేను చెప్పేది, అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు, ఆ ఏడు తరాల్లో ఎవరెవరు ఉన్నారో రాబోయే ఏడు తరాలు కూడా కేవలం పోయిన వాళ్ళు కష్టమండి, పైకి వెళ్ళిపోయిన వాళ్ళు ఏడు తరాలు పక్కన పెట్టండి. అంటే అదృష్టం బాగుంటే కొంతమంది మూడు తరాల వాళ్ళు ఇంకా పైన బతుకుండొచ్చు, మళ్ళీ వాళ్ళు పాప వాళ్ళ లిస్టులోకి గెంటేయకండి అని. మనకి పైన ఉదాహరణకి నేను ఉన్నాను పద్మాకర్ గారు, అంటే ఆయన పైన ఏడు తరాలంటే మా నాన్నగారు, నాన్నగారి నాన్నగారు, ఆ నాన్నగారు, ఆయన నాన్నగారు, ఆయన నాన్నగారు, ఆయన నాన్నగారు, ఆయన నాన్నగారు, అమ్మగారులు కూడా ఇటు అటు ఏడు తరాలు రాబోయేది. అంటే పద్మాకర్ గారు తర్వాత వారు, 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 ఏడు తరాలు అటు ఇటు మన కాకుండా ఏడేడు తరాలు, పద్నాలుగు తరాల్లో ఉన్నటువంటి మనల్ని అభిమానించేవారు, మనం వారిని అభిమానించేవారు ఎవరున్నారో అందరినీ తరింపజేస్తుంది. అందుకని దానం అంత గొప్పది. దానమే కాదు పాపం కూడా అటువంటిదే, కానీ పాపం కంటే దానానికి ఎక్కువ శక్తి ఉంది, అందువల్ల గొప్పదన్నారు. ఒక దరిద్రుడు పాపం చేస్తే ఏడు తరాల వాళ్ళు నరకంలో పడ్డారట. అదేగా భారతంలో కదా, భారతంలో వాళ్ళకిల్యాదులు కదలది, ఆ వంశంలో ఒక్కడు సరిగ్గా లేకపోతే మొత్తం జరత్కారు అనేవాడు తేడాగా పెళ్లి చేసుకోకపోతే వాడు వంశ వాళ్ళు అంతా నరకంలో పడ్డారు ఏడు తరాల వాడు. ఏమ్మా అనుమానం తీరిపోయిందా? నమః పార్వతీపతే ఇంక చాలు, ఇంక అడుగు ఇంకొక ఇంకో చాలు నాన్న. ఏమిటి అవును, అందులో సందేహం లేదు, అదే సందేహం పురాణంలోదే కదా. అవును పురాణం, ఇంకా పురాణం కొత్తగా చెప్పక్కర్లా. అందువల్ల యమ శివకేశవ అష్టోత్తర శతనామం చెప్పించుకొని అమ్మా ఒక్క ముక్క చెప్పేదానికి తండ్రి గారు కూర్చోండి. శివకేశవ అష్టోత్తర శతనామములను నేను గ్రహణ సమయంలో చెప్పిస్తాను అంతేనా? అమ్మయ్య తప్పనిసరిగా చెప్పిస్తాను, అది కోరిక సందేహం కాదు. ఇప్పుడు ఒక ఏదో ఇంకోటి ఏదో చెప్పబోయాను, ఈ గందరగోళను మర్చిపోయాం. మంత్రోపదేశం ఒకటి మళ్ళీ ఇంకొకసారి చేయమన్నారు అందుకని. ఇప్పుడు గ్రహణ సమయంలో రెండు మంత్రములు తప్పక చెయ్యవలను, ఒకటి వసుధా మంత్రం, రెండు వ్యూహలక్ష్మి మంత్రం. చెప్పండి, ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః, ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః, ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః, ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః. ఇప్పుడు వ్యూహలక్ష్మి కూడా మూడుసార్లు చెబుతాను, ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమః. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమః. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమః. ఈ రెండు మంత్రములు తప్పనిసరిగా చేసుకోండి. వసుధా మంత్రం వరాహస్వామి వారు ఇచ్చారు, వ్యూహలక్ష్మి మంత్రమేమో సాక్షాత్తు వెంకటేశ్వరుడి వక్షస్థలం మీద ఉంటుంది, గ్రహణ సమయంలో దాన్ని చేయండి. శివకేశవ అష్టోత్తర శతనామం నేనే స్వయంగా చెప్పిస్తాను, అందరూ కూడా వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోండి. నాన్న ఇంకేమైనా అనౌన్స్మెంట్ ఉంటే అయిపోయాక అప్పుడు అందరూ ఆర్డర్లో ఒకేసారి లేచిపోకండి, ఒకరి తర్వాత వచ్చి ఒకరు ఆశీర్వచనం తీసుకుందరు కానీ. ఇక్కడికి వస్తేనే గురువుగారు ఎదురు ఉండ గుర్తుంటారు, ఇంకెక్కడికి వెళ్తారు? జపం చేసుకునే వాళ్ళందరూ కూడా గురు సన్నిధిలో చేసుకుందాం అనుకుంటున్నారా, ఎవరికి వాళ్ళు మీ రూమ్లో చేసుకుందాం అనుకుంటారా? అందువల్ల 1 గంటకి ఇక్కడికి వచ్చేయండి, నేను మీ దగ్గర కూర్చుంటాను, మీరు నా ఎదురుగుండా కూర్చుంటారు, అందరం కూర్చుని 1 గంట 20 నిమిషాలు ఆ మాత్రం గురువుగారి దగ్గర కూర్చొని జపం చేయలేరా? అది కూడా చక్కగా అందరం ఒకే కాదు, ఓం హ్రీం శ్రీం వసుధాయై నమః అలా చెప్పుకుందాం చక్కాను, అవునా? ఎంత బాగుంటుంది అది. అలాగే ఓం శ్రీ ఓం నమః అని గురువుగారు చెబుతుంటే మీరు అన్ని వేళ గురువుగారే కాకుండా అందుకే పక్కన స్టంట్లు అసిస్టెంట్లు ఉన్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఆ చెప్పే బాధ్యత వాళ్ళకి ఇస్తున్నాం. అందరూ హాయిగా మీరు మన అందరం శాస్త్రాల మీద ఎంతో భక్తితో అమ్మా చేసుకోవచ్చు కదమ్మా, మరి చేసుకోమనిగా చెప్పింది ఇప్పుడు. కాసేపు నేను నామం చెప్పిస్తాను అంటే 24 గంటలు నేను చెప్పిస్తాను కాదు, ఒక 5 నిమిషాలు మీ చేత చెప్పించాక మీ మెంతరా మీరు లోపల చేసుకోమని. ఏమంటే బామ్మగారు, బామ్మగారు కాదు మనవరాలు గారు, వాళ్ళు అదంటూ కూడా ఈ మధ్యన కావండి ఎవరో బామ్మగారు అంటే నేను అంత పెద్దదా అన్నాను ఆవిడ. అందువల్ల అదే మనవరాలు గారు అన్నారు కూడా ఎంత ఆనందం వాడికి ఆహాహా అని అందాలు కూడా లేదు. ఏమైనా
ఈ వసంత్ గారు కెమెరా సెట్ మన ప్రణవపేట మైక్ సెట్ కొంచెం కాస్ట్లీ అండి, కాబట్టి మీరు ఆశీర్వచనం కోసం తీసుకుని వచ్చినప్పుడు ఆ వైర్లతో జాగ్రత్త, ఆయన చక్క తప్పించుకొని వచ్చేస్తారు. ఆయన పైపుల మీద పడకుండా ఉంటే ఈ 3 రోజుల పాటు ప్రయోజనం అది.
ఎప్పుడు వైరులతో జాగ్రత్తగా ఉండాలి, వైరులను దూరంగా పెట్టండి.
ఈ ప్రదేశం చిన్నది కాబట్టి క్రమశిక్షణగా వచ్చేసి ఆశీర్వచనం తీసుకొని నేరుగా కింద పెట్టుకోవచ్చు. పితృ కార్యక్రమానికి ఎవరైతే పెళ్లిందో అనుకుంటున్నారో ఒకరు ఆ కోణంలో మరొక ఆ కోణంలో కూర్చుంటారు, వారిని మీరు పేర్లు ఇచ్చేసి వెళ్ళవచ్చు. దయచేసి గురుదేవుల పాదాలు తాకకుండా నమస్కారం చేసుకుని వెళ్ళవచ్చు. మీ ఎంత